प्रसन्नवदनमुखाये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः योनिद्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तरितराणि पुनाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्यते एकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायतन्त्रभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि आनन्दैकरसप्रसारविरसन्मन्दस्मितास्यं कृपापालीनं निजभक्तमान सर्वाम्भोजातभानोदयं कारण्यानविदग्रणिं शिवकरं काळीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काळीप्रसादाह्वयम् श्रीकैवल्यपदपूजेरुडु नैचिन्तिञ्चदन् लोकरक्षयितारम्भकुं भक्तपालनकडासंरम्भकुं दानवोद्रेकस्तम्भकुं केळिलोलविलसद्रुज्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकुं महानन्दाङ्गनाडिम्भकुं चेतुरारङ्गशिवनिपूजिम्बडेनि नोरुनौवङ्कहरिकीर्तिनुडुबडेनि दयैः सत्यम्बुलोनुगा तलुपडेनि కలుగనేటికి తల్లుల కడుపు చేటు పలికిడిది భాగవతమట పలికించడిది పొండు రామభద్రుండట నే పలికిన పవహర మగునట పలికిన వేరుండుగా పలుకగనేలా శ్రీకృష్ణ యదుభూషణ నరసుఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్రవంశగహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాతి హరణ నిర్వాణ సంధాయక నీకు నొక్కిన తుంపవే భవరతల్ నిత్యానుకంపానిధి కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమా ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అతిరహస్యం పైన హరిజన్మ కథనము మనుజుడెవడేని మాపురేపు చాల భక్తితోడ చదవిన సంసార దుఃఖరాశి వాసి తొలగిపో. ఓం శ్రీ విద్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ప్రియ భగవద్బంధువులారా, సద్గురుదేవుడి యొక్క పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ చాతుర్మాస వ్రత మహాపుణ్యకాలంలో గురుదేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయంలో శ్రీమద్ భాగవతాంతర్గత శ్రీకృష్ణ లీలామృత కథాభాగాన్ని చక్కగా శ్రవణం చేసుకోవడానికి స్వామి మనకి అవకాశాన్ని ప్రసాదించారు. మరి అటువంటి కార్యంలో మనం నేటికి మూడో రోజులు ప్రవేశించాం. నిన్నటి రోజున పరీక్షిత్ మహారాజు గారు స్వామి తత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించారు? విష్ణు కదా సంప్రశ్నము విష్ణుపతి జలము భంగి విమలుల చేయి. ఎంత గొప్పదంటేనండి భాగవతం. మనకి ప్రశ్నించడం కూడా తెలియడం లేదు. గురువుల దగ్గరికి వెళుతున్నాం, గురువుల దగ్గరికి వెళ్ళినా ఏది అడగాలి, ఏది ప్రశ్నించాలి? లోకంలో వెళ్ళి మనం ఏమడుగుతున్నామో దానిని బట్టి మన సాధన యొక్క స్థానాన్ని వాళ్ళు విచారణ చేస్తారు. గురువులు కూడా మనం అడిగేదాన్ని బట్టే మన సాధన తెలిసిపోతుంది వారికి. అక్కడికి వెళ్ళి లౌకికం అడుగుతున్నామా పారలౌకికం అడుగుతున్నామా, జ్ఞానానికి సంబంధించి అడుగుతున్నామా అవిద్యకు సంబంధించి అడుగుతున్నామా, ప్రపంచాన్ని అడుగుతున్నామా పరమాత్మను అడుగుతున్నామా, ఇది వాళ్ళు గుర్తించగలుగుతారు. అందుకనే మన రామకృష్ణానందస్వామి వారు చెప్పేవారు, జగత్తుపై ఆపేక్ష పెట్టుకో, పరమాత్మ పైన ఉపేక్ష పెట్టుకో అన్నాడు. అది చెప్పారా గురువులు? సార్ ఆలోచించండి, రివర్స్లో చెప్పుకున్నాం మనం. జగత్తు పైన ఉపేక్ష ఉండాలి, ఆపేక్ష కాదు. మనం ఏం చేస్తున్నామంటే ఆపేక్ష ప్రపంచం పైన పెడుతున్నాం, జగత్తు పైన ఆపేక్ష పెడుతున్నాం, పరమాత్మ పైన ఉపేక్ష పెడుతున్నాం. ఉపేక్ష అంటే అర్థం ఏమిటంటే పట్టించుకోకపోవడం. ఉపేక్ష వహించారండి నా పట్ల అంటారంటే పట్టించుకోకపోవడం. భాగవతం ఏం చెప్తోంది? ఈశ్వరుడి పైన ఆపేక్ష పెట్టుకో, జగత్తు పైన ఉపేక్ష పెట్టుకో. కానీ మనం ఏం చేస్తున్నాం? జగత్తు పైన ఆపేక్ష పెట్టుకొని ఈశ్వరుడి పైన ఉపేక్ష వహిస్తున్నాం. ఇదే సంసారానికి కారణం. సంసారానికి కారణం ఏంటో చాలా తేలిగ్గా చెప్పారు భాగవతంలో. సంసారానికి కారణం భార్య, బిడ్డలు, ఇల్లు, వాకిళ్ళు ఇవి కాదయ్యా కారణం. నీవు దేనిపైన ఆపేక్ష పెట్టుకోవాలో దానిపైన పెట్టుకోకపోవడం, దేనిపైన ఉపేక్ష పెట్టాలో అది పట్టుకోకపోవడం. అందుకే భాగవతంలో కృష్ణ కథ వినడం అంటే చాలా విశేషమైనటువంటి పుణ్యం. రాశీభూతమైతే తప్ప మనం భాగవత విశేషాన్ని వినలేము. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, అయ్యా కాశీ జ్ఞానభూమి, అయోధ్య వైరాగ్య భూమి, మనకు బృందావనం ప్రేమ భూమి, నర్మదా నదీ తీరం తపో భూమి అన్నాడు ఆయన. అన్నింటిలోకెల్లా గొప్పది ఏంటంటే బృందావనం. బృందావనం ప్రేమ భూమి. బృందావనంలో కృష్ణుడు ఎప్పుడూ చెప్పులు వేసుకోలేదు. ఆయన చెప్పులు వేసుకోకుండానే తిరిగాడు పరమాత్మ. ద్వారకకు వెళ్ళిన తర్వాత చెప్పులు వేసుకున్నాడు ఆయన. మరి బృందావనంలో ఉండే గొప్పదనం ఏమిటి? పరమాత్మ యొక్క అణువణువు ఆయన పాదస్పర్శతో పులకితమైన ప్రదేశం ఏమిటంటే బృందావనం. మీకు కాశీ వెళితే జ్ఞానం వస్తుంది. ఎందుకంటే జ్ఞానం ఇచ్చేది మహేశ్వరాత్ అన్నారు. మీకు జ్ఞానం కావాలంటే ఎవరి అనుగ్రహం కావాలి? ఈశ్వర అనుగ్రహం లేకపోతే జ్ఞానం కలగదు. అయోధ్యకు వెళితే వైరాగ్యం తెలుస్తుంది. ఏమిటి వైరాగ్యం? 14 గంటల పాటు అరణ్యానికి వెళ్ళమంటే ఇదేమిటయ్యా, నిన్నటి రోజున నాకు రాజ్యం ఇస్తానన్నావు, తెల్లవారిన తర్వాత అడవులకు పొమ్మంటున్నావు, నీ మీద కోర్టులో దావా వేస్తానలేదు రామచంద్రమూర్తి దశరథ మహారాజు మీద. పితృవాక్య పరిపాలకుడిగా రామచంద్రమూర్తి అరణ్యానికి ప్రయాణమై వెళ్ళినటువంటి ప్రదేశం అయోధ్య. అయోధ్య అంటే వైరాగ్యం. వైరాగ్యాన్ని మనకు నేర్పుతోంది అయోధ్య. రాజుగా ఉన్నటువంటి మహానుభావుడు అరణ్యంలో ఎలా సంచారం చేయడానికి వెళ్ళాడో అంతటి ప్రభువు వెళ్ళాడు కదా, నాకెంతటి వైరాగ్యం రావాలి? నాకేమైనా అయోధ్య లాంటి రాజ్యం ఉందా? అంత పెద్ద విస్తీర్ణమైనటువంటి మేడలున్నాయా, మిద్దెలున్నాయా, అన్ని నగలున్నాయా, ఏమున్నాయి మనకి? అన్నింటినీ వదిలేసి అరణ్యానికి వెళ్ళాడు రామచంద్రమూర్తి. అంటే వైరాగ్యం యొక్క గొప్పదనం తెలుస్తుంది అయోధ్య పెడితే. మరి బృందావనం పెడితేనో ప్రేమ యొక్క గొప్పదనం తెలుస్తుంది. అక్కడ ప్రేమ ఉందండి, ఆ ప్రేమకు కట్టుబడిపోయాడు స్వామివారు. అటువంటి స్వామి ఎక్కడో వైకుంఠంలో ఉండేటువంటి స్వామి ఒక అవతార నిమిత్తం దిగొచ్చి పూర్ణావతారంలో కృష్ణ భగవానుడిగా మనకు అందాడు ఆయన. కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నది వేదమాట. అందుకనే మనకు వేదం కూడా ఏం చెప్పింది, ఉపనిషత్తులు ఏం చెప్పాయి అంటే, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. ఇది చెప్పేవారండి మలయాళ స్వామి. మీకు ఏది వచ్చినా రాకపోయినా ఈ ఒక్క మంత్రం నేర్చుకోండి అనేవాడు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. మీకు లోకంలో ఎన్నెన్నో శాస్త్రాలు కనపడతాయి, పురాణాలు కనపడతాయి, ధర్మాలు కనపడతాయి. ఒక్కొక్కసారి మీ మనస్సే డోలాయమాన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇలా చేయాలా అలా చేయాలా అని ఏది నిర్ధారణ చేసుకోలేనటువంటి ఊగిసలాడే స్థితిలో మీ మనస్సు ఉండిపోతుంది. అప్పుడు దేన్ని ఆశ్రయించమని చెప్పారు మలయాళ స్వాముల వారు? దేవకీపుత్రుడైనటువంటి కృష్ణ భగవానుడు ఒక శాస్త్రాన్ని లోకానికి అందించాడు, భగవద్గీత. ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం, ఏకో దేవో దేవకీపుత్ర ఏమ. మరి ఇంతమంది దైవాలు కనపడుతున్నారు, మరి ఎవరి పాదాన్ని ఆశ్రయించాలంటే దేవకీపుత్రుడైనటువంటి కృష్ణ భగవానుడి పాదాన్ని ఆశ్రయించండి. ఏకో దేవో దేవకీపుత్ర ఏవ, ఏకో మంత్రస్తస్య నామాని యాని. ఎన్నో మంత్రాలు మీకు వినపడుతున్నాయి, చెవులకు వినపడుతున్నాయి, పెద్దలు చెప్తున్నారు. అన్ని మంత్రాలలో ఏ మంత్రం మనం జపించాలో మన మనసు ఊగిసలాడే స్థితిలో ఉంది. అలాంటప్పుడు నీకు కృష్ణనామే మహాశరణ్యం. ఏకో మంత్రస్తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. మరి భగవంతుడికి సేవ ఎలా చేస్తావు అంటే, ఏ చేసిన పనైనా ఆయనకు అర్పణ బుద్ధితో చేయి, పరమేశ్వరుడికి ఇది అర్పిస్తున్నానంటూ చేయి, ఆయన ఎందు భక్తితో చేయి, ఆయనకు ప్రేమతో చేయి, సర్వజీవులలో కృష్ణ పరమాత్మను దర్శిస్తూ చేయి, అది నిజమైనటువంటి సేవ అవుతుంది అన్నారు. అది ఎలా మనం నేర్చుకోవాలి? అది నేర్చుకోవడానికి మనం భాగవతంలో గోపికల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు సంసారంలో ఉన్నారు, వాళ్ళకి భర్తలు ఉన్నారు, భర్త ఉన్నాడు, మళ్ళీ పిల్లలు ఉన్నారు, మళ్ళీ వారికి సంసారం ఉంది, కానీ పరమాత్మను విడిచిపెట్టారా? వాళ్ళు విడిచిపెట్టలేదు. మరి సంసారాన్ని విడవకుండా సారవంతమైన భగవంతుని ఎలా చేరాలో గోపికల ద్వారా తెలుసుకోవాలి. పరమాత్మ దేనికి బద్ధుడవుతాడు? ప్రేమకు బద్ధుడవుతాడు. అందుకని ఈ వ్రజభూమి ప్రేమ భూమి, మరి నర్మదా తీరం తపో భూమి. అందుకని నర్మదా తీరంలో తపస్సు చేశాడండి, నర్మదా తీరంలో యజ్ఞయాగాలు చేశాడు బలిచక్రవర్తి. అక్కడికే వామనమూర్తి నడుచుకుంటూ వెళ్తాడన్నమాట భాగవతంలో. అందుకని మనం ఇప్పుడు గోపికల యొక్క వారి స్థానానికి మనం ప్రవేశిస్తున్నాం. అంటే అర్థమేమిటి, అక్కడ మీ హృదయాలు ప్రేమమయం కాకపోతే, హృదయాలు విశాలం కాకపోతే, కృష్ణతత్వం కానీ, భాగవత రహస్యం కానీ, భగవంతుడి యొక్క కర్మలలో ఉండేటువంటి అంతరార్థం కానీ ఇవి మనం అర్థం చేసుకోలేము. అందుకనే ఇక్కడ స్వామివారు చక్కగా మనకి ఎక్కడ దర్శనమిచ్చాడు భాగవతంలో నిన్నటి రోజున, ఎక్కడో వైకుంఠంలో బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈ భూదేవిని ముందు పెట్టుకొని ఆవిడ గోరూపాన్ని ధరించి ఉండగా, ఏమమ్మా ఇలా వచ్చావని బ్రహ్మదేవుడు అడిగితే, భూలోకంలో పాపులు పెరిగిపోతున్నారు స్వామి, ధర్మానికి నిలువలు నీడ లేకుండా పోతుంది, యజ్ఞయాగాదులు ఆచరించడం లేదు, ఇలాంటి లక్షణాలన్నీ ఈ భూమి మీద కనబడుతున్నాయి, నేను పరమాత్మతో మొరపెట్టుకుందామని వచ్చాను అని ఆవిడ బ్రహ్మ దగ్గరికి వెళితే, బ్రహ్మ ఆ గోమాతను పట్టి ఆవిడని, అంటే భూదేవి గోరూపాన్ని ధరించింది. అక్కడ గో అనేటువంటి పదానికి ఇంద్రియాలు అనే అర్థం. కలిపురుషుడు మనల్ని పట్టుకున్నాడని ఏమిటి గుర్తు? లోకంలో మనవుడు పట్టుకుంటే తెలుస్తుంది, కోడలు పట్టుకుంటే తెలుస్తుంది, కొడుకు పట్టుకుంటే తెలుస్తుంది, కలిపురుషుడు పట్టుకున్నాడంటే ఎలా తెలుస్తుంది? కలిపురుషుడికి ఏమైనా రూపం ఉందా చెప్పండి. కలిపురుషుడు పట్టుకున్నాడంటే అర్థమేమిటి? ఇంద్రియాలు ప్రయాణం చేయకూడని దారిలో ప్రయాణించడమే కలిపురుషుడు పట్టాడనడానికి అర్థం. చూడకూడనివి చూడడం, వినకూడనివి వినడం, చేయకూడనివి చెయ్యడం, తినకూడనివి తినడం, ఆచరించకూడనివి ఆచరించడం, ఇదే కలిమలని పట్టాడనడానికి నిదర్శనం. లోకంలో ఇతరులపై ఏది పట్టినా తెలుస్తోంది, ఒంటికి ఏదొచ్చినా తెలుస్తోంది, కానీ కలి ప్రవేశిస్తే మాత్రం వాడు తెలియకుండానే మనల్ని కబళించి వేస్తాడు. మరి కలిని నిగ్రహించడానికి ఏకైక సాధనం ఏమిటి? నీముఖాంబుజాత హరికథామృతము. మనకు చెప్పారు నిన్నటి రోజున, భగవంతుని యొక్క కథలు తప్ప ఇంకొక శరణ్యం లేనేలేదు. భాగవతంలో గోపికలు కూడా అదే అడిగారు, తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భూమి గృణంతితే భూరిదా జనా. గోపికా గీతంలో గోపికలు అన్నారు, కృష్ణ ఆ దేవలోకపు అమృతం మాకు వద్దనే వద్దన్నారండి గోపికలు. దేవలోకపు అమృతాన్ని నమ్మడానికి వీల్లేదు, అది మాయతో కూడింది, మోసంతో కూడింది, అటువంటి అమృతం మాకు అక్కర్లేదు. ఏం కోరుకున్నారు మరి గోపికలు? తవ కథామృతం తప్త జీవనం కవి విరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి తే భూరిదాజనా. తవ కథామృతం, ఏ అమృతం కోరారండి గోపికలు? తవ కథామృతం, తవ అంటే నీ యొక్క, కృష్ణ నీ కథామృతం కావాలి అని కోరుకున్నారు. తవ కథామృతం తప్త జీవనం, మాకు ఇంద్రియాలు చేరి మా జీవనాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయి, వినకూడని వాటికి, చూడకూడని వాటికి, చెవి ఒగ్గేటువంటి వాటికి, వేటికి పెట్టకూడదో ఇంద్రియాలు అవి పరిగెడుతున్నాయి. అందువల్ల స్వామి నీ కథాయాత్ర చేయించు. లోకంలో యాత్ర చేస్తున్నావు, యాత్రలకు వెళ్ళి ఏం తెచ్చుకున్నారంటే చీరలు తక్కువగా దొరికినాయండి, అక్కడికి వెళ్తే ఇంకేవో తక్కువగా దొరికాయండి, వెళ్ళేటప్పుడు ఒక సూట్ కేసుతో వెళ్ళామండి, వచ్చేటప్పుడు మూడు సూట్ కేసులతో వచ్చామండి. ఇప్పుడు కర్మ పెరుగుతుందా తగ్గుతుందా? బరువు భారం ఎక్కువ అవుతుందా తగ్గుతుందా? వెళ్ళేటప్పుడేమో లెస్ లగేజ్, వచ్చేటప్పుడు మాత్రమేమో మోర్ లగేజ్. ఒక సంచితో పోతారు, మూడు సంచులతో వస్తారు యాత్ర పోతే. రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, యాత్ర అంటే అర్థం ఏంటంటే ఇంద్రియాల యొక్క ప్రయాణాన్ని గమనించడం యాత్ర. ఇంద్రియాలు ఎలా ప్రయాణం చేస్తున్నాయో గమనించడం యాత్ర. అందుకని గోపికలు ఏమన్నారు? నీ కృష్ణ కథామృత యాత్రలోకి ప్రయాణం చేయించవయ్యా, తవ కథామృతం తత్వ జీవనం, మా జీవన యాత్ర సఫలం చేయి. అందరి జీవితాలు వెళ్ళిపోయేవేమో నాటికి, కానీ సఫలమయ్యేటువంటి జీవితాలు ఎవరివి? భగవంతుణ్ణి చేరుకున్న వారి జీవితాలు సఫలమవుతాయి. ఒకవేళ మధ్యలో మన జీవితాలు అంతమొందితే, మరలా పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే అన్నట్టు మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. అందువల్ల ఇక్కడ బ్రహ్మగారు చెప్తున్నారు, అమ్మా ఈ భూలోకంలో ఉండేటువంటి ఇబ్బందులన్నీ నాకు ఏకరవ పెడితే లాభం లేదు, అన్నీ వినేవాడు, మొరలాలించేవాడు, ఆత్మత్రాణ పరాయణుడు, నారాయణమూర్తి, వైకుంఠవాసుడు, ఆయన దగ్గరికి ప్రయాణమై వెడదామని అమ్మని తీసుకొని అక్కడికి వచ్చాడు. వచ్చి పురుష సూక్తం చదివాడే. పురుష సూక్తం చదివితే అక్కడ కలిగిన అనుభూతి ఏమిటి? మీకు సినిమాలలో చూపించినట్టుగా, హరికథల్లో చూపించినట్టుగా విష్ణుమూర్తి కళ్ళు తెరిచి అయ్యా నేను దేవకీ వసుదేవునికి పుడతాను, అక్కడి నుంచి నా అవతార కార్యం పూర్తి చేస్తానని చెప్పలేదండి. భాగవతంలో బ్రహ్మగారు ఎప్పుడైతే పురుష సూక్తం చదివాడో ఆ పురుష సూక్తంలో చెప్పబడిన పరమాత్మ యొక్క విరాట్ స్వరూపం ఆయనకు శబ్దరూపంలో వినబడింది. ఆయనకు మాత్రమే వినపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్కు పరావాక్కు. ఆ వాక్కు ద్వారా చక్కగా ఆ విన్నటువంటి విషయాన్ని ఈ దేవతలతో చెప్తున్నాడు. అయ్యా నేను ఒక మాట విన్నాను, దాన్ని మీరు వినండి అని చెప్పారు బ్రహ్మగారు. యాదవ కులమున అమరులు మేధునిపై పుట్ట జనుడు మీ అంశములను శ్రీదయుతుడు వసుదేవుని కాదరమున పుట్టి భారమంతయు బాబు. నారాయణ నాకు చెప్పిన విషయాన్ని మీతో చెప్తున్నాను. దేవతలైనటువంటి మీరంతా కూడా మీ మీ అంశంతో యాదవ కులంలో భూమి పైన పుట్టండి అన్నారండి. ఇక్కడ భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి వెల్లడి చేస్తున్నాడు. మీరు అమృతం తాగేటువంటి దేవతల జన్మ చాలా గొప్పదనుకుంటున్నారు. కాదు కాదయ్యా, భగవంతుడితో ఉండేటువంటి భాగ్యం, ఆయనతో కూడి ఉండి ఆడుకొని పాడుకొని ఆయన పెట్టేటువంటి ప్రసాదాన్ని ఆరగించి ఆయన చెప్పేటువంటి అమృత వాక్కుల్ని అధరామృతం, నీ అధరామృతము బాణగలేని జిక్వకు ఫలరస సిద్ధి ఎలా? రుక్మిణి అమ్మవారు అడుగుతోంది భాగవతంలో రుక్మిణీ కళ్యాణంలో, స్వామి నీ అధరామృతము బాణగలేని. అధరామృతం అంటే అర్థమేమిటి? లోకంలో అధరామృతం అనే పదానికి కలియుగంలో అర్థాలు వేరైపోయినాయి. ఏదో అది స్త్రీ పురుష సాంగత్య రూపంలో అది ఉబ్బెట్టుగా మాట్లాడుకునే మాటగా అయిపోయింది. కానీ అధరామృతం అంటే అర్థం ఏం చెప్పారంటే, ధరామృతం అంటే భూమి మీద దొరికేదండి. ధర అంటే భూమి. అధరామృతం అంటే అర్థమేమిటి? నీకు ఎన్ని కోట్లు కోట్లు పోసినా కానీ ఈ భూమి మీద దొరికేది కాదది, అది అధరామృతం. ధర అంటే వెల. ఏమండి దీని ధర ఎంత అండి అని అడుగుతారు. పైగా ధర అంటే భూమి అనే అర్థం ఉంది, ధర అంటే వెల అనే అర్థం ఉంది. ఈ రెండింటిలో అర్థం ఏమిటంటే భూమి మీద దొరకని అమృతం ఇది ఒక అర్థం, ఏ వెల పెట్టినా కొరలేనటువంటి అమృతం ఇది అర్థం. ఇది దేని ద్వారా లభ్యమవుతుంది? మనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పెదవుల ద్వారా మనకు లభ్యమవుతుంది. ఏమి లభ్యమవుతుంది? ఈ పెదవుల ద్వారా మనకి చక్కగా ఆయన బోధ లభ్యమవుతుంది. భగవంతుని యొక్క బోధ ఈ అధరాల ద్వారా మనకి వెల్లడి చేస్తున్నాడు. ఇది సనక సనందనాథులకు కూడా అందనటువంటి వైభవం, చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అందనటువంటి వైభవం. ఏ వైభవం అది? సాక్షాత్తు భగవంతుడి ముఖస్థుగా వచ్చేటువంటి ఈ జ్ఞానామృతాన్ని మనం వినగలిగేటువంటి వైభవం. సద్గురు బాబూజీ మహారాజు వారు చెప్పేవారు, ఈ బోధను మీరు వినగలుగుతున్నారంటే, ఈ సత్సంగంలో మీరు ఇక్కడ పాలు పంచుకోగలుగుతున్నారంటే, ఈ అదృష్టం దొరకక దేవతలు కూడా ఎదురు చూస్తున్నారు ఈ అమృత సమయం కోసం, అది మీకు అర్థం కావడం లేదని చెప్పారు బాబూజీ మహారాజు. దేవతలకు కూడా లభ్యం కానటువంటి అద్భుతమైనటువంటి ఆ వాగామృతం, అది బోధామృతం, అదే కథామృతం, అదే శ్రీకృష్ణుడి యొక్క ముఖస్థుగా వచ్చినటువంటి గీతామృతం, అదే సుఖయోగింద్రుడి ముఖస్థుగా వచ్చిన భాగవతామృతం. అందుకని ఈ భాగవతామృతంలో ఒక విషయం చెప్పారు, చక్కగా మీరు దీన్ని గ్రాలండి. ఎంతమంది త్రాగినా దీనికి ఎంగిలి లేదు, ఎంతమంది పంచుకున్నా తరుగుదల లేదు, ఇది అందరికీ అందేటువంటి అమృతం. పైగా భగవంతుడి యొక్క సేవని పొందేటువంటి భాగ్యాన్ని మీరు అందుకోబోతున్నారన్నాడు ఆయన. విచిత్రం తెలుసా అండి, భాగవతంలో ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఈ మాటలను ఎవరు చెప్తున్నారు? బ్రహ్మగారు చెప్తున్నారు. ఇటువంటి బ్రహ్మగారే మాయలో పడిపోయాడు కృష్ణ అవతారం. మీరు చక్కగా భూమి పైన పుట్టండి, మీకు నారాయణమూర్తి ఒక అద్భుతమైన అవకాశం ప్రసాదిస్తున్నాడు అంటే అర్థమేమిటి? మాటలు ఎన్నైనా చెప్పొచ్చు కానీ మాధవ మాయ మాత్రం దాటడానికి బ్రహ్మకు కూడా సఖ్యం కాదు. మమ మాయా దురత్యయ దైవీశేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరత్తితే. నా పక్కన తిరిగినా నన్ను తెలుసుకోలేవు, నాతో ఉన్నా నన్ను తెలుసుకోలేవు, నాతో సంవత్సరాల పడి తిరిగినా నన్ను తెలుసుకోలేవు. ఎందుకని అంటే ఆ మాయంత దురత్యయ దురావాగహం దాటడానికి సఖ్యం కానటువంటిది.
అది నా ప్రక్కనే ఉన్నాననుకుంటావు కానీ మాయలో పడేస్తుంది. ఎందుకంటే కృష్ణుడి పక్కనే ఉన్న అర్జునుడు ఏడ్చాడు కనుక, కృష్ణుడు రథం తోలుతున్నా కానీ అర్జునుడికి దుఃఖం తప్పలేదు కనుక ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకుంటాం మా ఇంటి పక్కనే రామాలయం అండి, మా ఇంటి పక్కనే కృష్ణాలయం అండి, ఇంకా చెప్పాలంటే మా ఇంట్లోనే కృష్ణుడు ఉన్నాడండి. నీ ఇంట్లో ఉన్నా నీ ఇంటి పక్కన ఉన్నా మాయ చాలా దురావగాహం, దాన్ని ఎల్లప్పుడూ నువ్వు గమనిస్తూ ఉండాలి. ఇంట్లో ఉన్నా మాయ పడుతుంది, గుడి పక్కన ఉన్నా మాయ పడుతుంది. ఎందుకని మాయ ఆయనది కనుక. మరి ఎవరిని శరణు తెచ్చాలి? ఆయనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో శరణు తెచ్చితే తప్ప ఆ మాయ దాటడానికి ఎవరికి సాధ్యం కాదు. ఇన్ని మాటలు చెప్పిన బ్రహ్మగారే కృష్ణ భగవానుడు ఒక లీల చేసేటప్పటికీ నాలుగు తలలు వాడి తలలు గిర్రును తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి పడ్డాడు. అలా ఉంటుంది కృష్ణ మాయ, అది ఎవరికి దాటడానికి సఖ్యం కాదు. అందుకనే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, మీకు అద్భుతమైన అవకాశం లభిస్తోంది పరమాత్మతో ఉండడం. లక్ష్మణ యతీంద్రులు వారు చెప్పారండి, ఆహా ఎంత గొప్పదో కదా భగవంతుడి యొక్క లీల, ఆయనతో ఉంటూ ఆయన పైన ఆడుతూ. కృష్ణుడితో ఆడారండి గోపికలు గోపాలులు, ఆయన పైన పడి గుద్దారు, ఆయన శరీరాన్ని ఆటాడుకున్నారు. ఆయన్ని ఎవరు ముందు పట్టుకుంటారో అని ఆయన ఒక ఏది ఒక లక్ష్య సాధనకి ఎదురుగా మార్గానికి చేరవలసినటువంటి గమ్యస్థానంగా పెట్టుకొని వీళ్ళందరూ ఆడుకున్నారు ఆయనతో, ఆటలకు ఆనందపడ్డాడు. అలా వాళ్ళలో స్వామివారు చేరి వాళ్ళలో ఒకడిగా మెలిగాడు. అంతటి అదృష్టం ఎంతమందికి ఉంటుందండి. అందుకనే దాన్ని ఏమన్నారు ఆ లక్ష్మణ యతీంద్రుల వారంటే, సౌలభ్యముని సొమ్మురా అన్నాడండి. సౌలభ్యముని సొమ్మురా తన జాలమదేమో చిత్రమురా అని ఒక పాట కూడా రాశాడు. మా పెదనెండ్రుకొన్న హనుమంతరావు పాడుతూ ఉంటాడు. సౌలభ్యముని సొమ్మురా అన్నాడు అక్కడ లక్ష్మణ యతీంద్రుల వారు. అంటే అర్థమేమిటి, వాడంత సులభంగా దొరికేవాడు ఇంకొకడు లేడంటే. మనం ఏం చేస్తున్నామంటే కష్టపడితే వచ్చేటువంటి వాడి కోసం పరుగులు పెడుతున్నాం, సులభంగా దొరికేటువంటి వాడిని విడిచిపెడుతున్నాం. సులభంగా దొరికేవాడిని విడిచిపెట్టడమే సంసారమైంది. పరిగెత్తితే కానిటువంటి రాని వాటికి పరిగెడుతున్నాం, ఎండమావుల్లో నీటి కోసం పరిగెత్తిన వాడి మాదిరి. వెండి చిప్పలో ఆ ముత్యాల యొక్క ఆ ముత్యాలు వస్తాయి కదా వెండి చిప్ప, ఆ వెండి చిప్ప సూర్యుడి కిరణాలు పడి మెరుస్తుంటే అక్కడేదో వెండి చక్కగా కనబడుతోంది, ఆ ముత్యపు చిప్పలో వెండి కనబడుతోందని పరిగెత్తిన వాడి మాదిరిగా మనం అలాగే ఈ సంసార సుఖాల వెంట పరిగెడుతున్నాం. అందుకని దేవతలతో చెప్తున్నాడు ఆయన, మీకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది, పరమాత్మ సేవ లభిస్తుంది, మీరు భూలోకంలో పుట్టండి. హరికగ్రజుడై శేషుడు హరికళతో పుట్టు తత్ప్రియారంభుడై. ఏ భగవంతుడు ఆదిశేషుడు రామావతారంలో లక్ష్మణుడిగా వచ్చి రామచంద్రమూర్తికి సేవ చేశాడో, 14 ఏళ్ళు అరణ్యంలో తన వెంట తిరిగాడో, రాముడి దుఃఖంలో పాలు పంచుకున్నాడో, అన్నకు లేనటువంటి సౌఖ్యం తనకక్కర్లేదని అడవులకు ముందుగా బయలుదేరి సౌమిత్రిగా పేరుగాంచాడో, అటువంటి ఆదిశేషుడు ఈ అవతారంలో నారాయణమూర్తికి పెద్దవాడిగా బలరాముడిగా కృష్ణుడి చేత అన్నా అన్నాని పిలిపించుకునేవాడిలాగా ఆయన పుట్టబోతున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. ఎవరైనా సరే రుణం ఎగ్గొడతారేమో కానీ పరమాత్మ మాత్రం వెంటబడి తీరుస్తాడు. మనమేం చేస్తున్నామంటే ఎగ్గొట్టేవాడిని నమ్ముతున్నామే కానీ పరిగెత్తుకొని మన అప్పు తీర్చేవాడిని వదిలిపెడుతున్నాం. ఎగ్గొట్టేవాడిని నమ్మి అప్పులు ఇచ్చేస్తున్నాం, వాడు అప్పు తీర్చకపోతే బోర్లు ఏడుస్తున్నాం. కానీ ఎవడు మనల్ని మన ఒకసారి పట్టుకుంటే మనల్ని విడిచిపెట్టకుండా జన్మ జన్మాంతరం నిన్ను విడవకుండా ఊడిగం చేస్తాడో. అంటే ధర్మరాజుల వారు రాజసూయాగం చేస్తుంటే అందరికీ అన్ని పనులు అప్పచెప్పాడు. అప్పచెప్పిన తర్వాత వెంటనే ధర్మరాజు వారి దగ్గరికి కృష్ణుడు వెళ్ళి, బావా మరి నాకేం పని అప్పచెప్పలేదే, నేను పనికి కూడా పనికిరానా అన్నాడు కృష్ణయ్య. ఆయన అన్నాడు, ధర్మరాజుల వారు ఇలా నోటి మీద చేసుకొని, బాబోయ్ నీలాంటి మహానుభావుడికి పెద్దవాడికి పని చెప్పగలనా బావా, నేను చెప్పలేను నీకు పని అన్నాడు. ఓహో అయినా బావా మీ రాజులకు ఒక లక్షణం ఉంది అన్నాడు ఆయన. ఏమిటి ఆ లక్షణం అంటే గొప్పతనాన్ని చూసి ఉద్యోగాలు ఇస్తారు. అంతే కదండి, ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన వాడికి ఇంజనీరింగ్ ఇస్తారు, డాక్టర్లో బాగా పాస్ అయిన వాడికి డాక్టర్ ఉద్యోగం ఇస్తారు. నేను చేస్తానని స్టెతస్కోప్ మెళ్ళో వేసుకొని పోయినంత మాత్రాన సీట్ ఇవ్వరు కదండి. అలాగే అర్హత ఉండాలా, దాన్ని చేయగలిగిన సామర్థ్యం ఉండాలా. అలాగే కృష్ణుడు అన్నాడట, బావా నేను కూడా డిగ్రీ చేశాను అన్నాడట. అప్పుడు ధర్మరాజు ఆశ్చర్యపోయాడట, నువ్వు చేసిన డిగ్రీ ఏమిటి బావా అన్నాడు. ఎంఏ చేశాను అన్నాడండి కృష్ణయ్య. ఎంఏ, ఆ ఎంఏ ఏంటో ఆయనకు అర్థం కాలే. ఆ రోజుల్లోనే చేశాడు మన కృష్ణయ్య ఎంఏ.
ఆయన బుర్రగోక్కుంటున్నాడు ధర్మరాజు, ఇదెక్కడ ఎంఏనా, ఏం చేశాడో మా బావ అడిగాడు. ఎంఏ అంటే అర్థమేమిటి బావా అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, ఎం అంటే ఎంగిళ్ళు, ఏ అంటే ఎత్తేయడం, అందరి ఎంగిళ్ళు ఎత్తేసి ఉద్యోగం చేస్తాను బావా అన్నాడు కృష్ణయ్య. ఆయన పనంతా అంతే, మన ఎంగిళ్ళు ఎత్తేయడం ఆయన పని. కాబట్టి అంత పెద్ద ఉద్యోగం చేస్తాడండి భగవంతుడు అప్పచెప్పాలే కానీ. కాబట్టి అటువంటి స్వామి అన్నా అని పిలిచాడు లక్ష్మణ. ఆ లక్ష్మణుడు ఓ రోజున రామచంద్రమూర్తి వారు అడిగారు, ఏమయ్యా అన్నా అన్నా అంటున్నావే, ఆ పిలుపులో అంత మాధుర్యం ఉందా అన్నాడు. దానికి లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య అన్నా అనే పేరు పిలిస్తే కానీ దానిలో ఉండే గొప్పదనం తెలియదు అన్నయ్య అని చెప్పి చెప్పగానే వెంటనే రాముడు అనుకున్నాడు, ఆ పిలుపులో మాధుర్యం నేను గుర్తించాలంటే నువ్వు నాకు అన్నగారిగా పుట్టు, నేను నీకు తమ్ముడిగా పుడతాను, ఇది వచ్చే జన్మలో నీకు సాధ్యమవుతుంది అని బలరాముడేమో అన్నగా వచ్చాడు. ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం ఉందండి. బలరాముడు యోగానికి తార్కాడు. యోగం అనేటువంటిది ఇక్కడ రెండు లక్షణాలు ఉన్నాయి. బలరాముడికి రెండు ఆయుధాలు ఉన్నాయి. ఎవడో చెప్పండి చూద్దాం. బలరాముడికి రెండు ఆయుధాలు ఉన్నాయి. ఒకటేమో నాగలి హలం, రెండవదేమిటి ముసలం. ముసలం అంటే రోకలండి, నాగలి దున్నేదండి. అంటే అర్థమేమిటి, ఒకటేమో మదించడానికి, ఒకటేమో వ్యవసాయం చేయడానికి. యోగాభ్యాసానికి కూడా రెండు కావాలి. ఇంద్రియాలని అంతమొందించడానికి ముసలం కావాలి, అంటే రోకలు పెట్టి కొట్టాలి. రోకలు ఎలాగైతే కొడితే ఆ మనిషికి ఒక రకమైనటువంటి ఆ స్థితి కలుగుతుందో అది ఆ ముసలం. మరి హలం ఏమిటి, భూమిని దున్నేది హలం. ముందు రోకలితో కొట్టాలి, తర్వాత నాగలి బట్టి దున్నాలండి. అంటే ముసలంతో ఇంద్రియాన్ని కొట్టాలి. ఇంద్రియాన్ని అణచకపోతే జ్ఞానం పట్టదు. ఇంద్రియాలు అణచని వాడి జ్ఞానం ఎలాంటిదంటే భగవద్గీతలో స్వామి చెప్పినట్టుగా శ్రద్ధావా లభతే జ్ఞానం. ఇదేంటే కృష్ణుడు భలే చెప్పాడే, శ్రద్ధ ఉంటే జ్ఞానం వస్తుందట. నేను రోజు శ్రద్ధగా కూర్చుంటున్నాను కదా, నాకు జ్ఞానం ఎందుకు రావడం లేదంటే పక్కనే మంత్రం చెప్పాడు, తత్పర సమ్యక్ ఇంద్రియ. అర్జున శ్రద్ధ ఉంటే జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానం నిలబడాలంటే ఇంద్రియాల నిగ్రహంతో ఉండాలండి. ఇంద్రియ నిగ్రహాలు లేకుండా ఉండేటువంటి శ్రద్ధ చిల్లు కుండలో పోసినటువంటి నీరులాగా అవి వృధా అయిపోతాయి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం అనేటువంటిది మనం చూడండి. ఎక్కడైనా షాప్కి వెళ్ళగానే అమ్మగారులు ఏం చేస్తారో, పాత్రకి రంధ్రాలు ఏమన్నా ఉండేవో చూసుకుంటారే. వేసవికాలంలో కుండలు కొనడానికి వెళతారు కదా, ఫ్రిజ్లు వచ్చిన తర్వాత కుండలే మర్చిపోయాం కదా. కుండలు కొనడానికి వెళతాం అమ్మగారు వేసవికాలంలో. వెళ్ళగానే ఏం చూస్తారు, కుండకి రంధ్రాలు ఉన్నాయేమో చూస్తారు కదా. కుండకి రంధ్రాలు ఉంటే నీరు నిలబడదు. అందుకని అమ్మగారులు ఏం చేస్తారు, ఆ సూర్యుడికి ఎదురుగా పెట్టి, ఎందుకంటే ఆ కన్నాలు అప్పుడే కనబడతాయి, సూర్యుడి కిరణాల్లో కన్నాలు కనబడతాయి. అలా చూస్తే ఎక్కడైనా ఇంత రంధ్రం కనపడ్డా ఆ కుండని మనం తీసుకోం, దేనికి దానిలో నీరు నిలబడదాం, అందుకని మళ్ళీ అతనికి ఇచ్చేస్తాం. అలాగే జ్ఞానం అనేటువంటి నీరు నిలబడాలంటే ఈ శరీరం అనేటువంటి కుండకి ఇంద్రియ చాంచల్యం అనే రంధ్రం ఉండకూడదు. ఇంద్రియ చాంచల్యాలు అనే రంధ్రం పడిందంటే జ్ఞానం అనేటువంటి నీరు నిలబడదు. అందుకని ముందు మనకి కొండ బాగుపడాలి, ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తకూడదు. అందువల్ల భగవద్గీతలో స్వామి చెప్పాడు, జ్ఞానం తర్వాతయా ముందు ఇంద్రియాలను సంయమపరచుకో. ఇంద్రియాలను సంయమపరచుకున్న వాడి జ్ఞానం నిలబడిపోతుంది. ఇంద్రియాలు సంయమపరచుకోలేని వాడి జ్ఞానం, అది ఎంత వాడు సంపాదించినా ఎన్ని గ్రంథాలు చదివినా అవి బూడిదలో పోసిన పన్నీరు పొందాక ఉపయోగపడవు. అందుకనే స్వామి చెబుతున్నాడు, ఇక్కడ నా మా అన్నగారు వస్తున్నారయ్యా బలరాముడు. బలరాముడికి ఏమున్నాయి, హలము ముసలము. ముందు ముసలంతో ఇంద్రియాల్ని చావమోదాలి. చావమోదడం అంటే అర్థమేమిటి, ఇంద్రియాలకు బుద్ధి చెప్పాలి. కన్ను దేన్నైనా కోరిందనుకోండి, ఏమే కన్నా, 83 లక్షల జీవితాల్లో ఇదే కదా చూశావు, ఈ సౌందర్యమే కదా చూశావు, కుక్కగా ఉండి చూశావు, పందిగా ఉండి చూశావు, లేడిగా ఉండి చూశావు, ఇప్పుడు మనిషిగా వచ్చావు, ఇంకనైనా బయట చూడటం మానుకో, లోనకు చూడటం నేర్చుకో. ఇది చెప్పాలండి కంటికి, చెవికి ఏవేవో వినపడుతున్నాయి చెప్పాలి. ఇప్పటిదాకా ఎన్నో విన్నావు, బయట విషయాలు విన్నావు, ఇరుగు పొరుగు ముచ్చట్లు విన్నావు, ఇప్పుడు నీ లోపలికి నీ ప్రయాణం. నీ లోపల ఒక ఓంకార శబ్దం వినపడుతోంది, ఆ శబ్దాన్ని వినడానికి ప్రయత్నం చేయి. ఇది పరమాత్మ శబ్దం, ఆయన మనకు అనుగ్రహించినటువంటి శబ్దం, ప్రణవ వాచకం. దాన్ని వినడానికి ప్రయత్నం చేయి. బయటికి పెడితే గందరగోళం, లోపలికి పెడితే అంతర్ముఖమైన మనస్సు ప్రశాంతంగా ఉంటుందండి. అందుకని నీ లోపల శబ్దాన్ని వినడానికి ప్రయత్నం చేయి. ఇంద్రియాలకు చెప్పాలి,
మాట వినని పిల్లవాడు పదే పదే అదే తప్పు పని చేస్తుంటే తల్లి ఎలా దండిస్తుందో అలాగే ఇంద్రియాన్ని కూడా అలాగా వాటిని ముసలం పెట్టి కొట్టాలండి, రోకలు పెట్టి కొట్టాలి.
పొట్టుకోవాలంటే ఏం చేస్తారు తల్లులు? పూర్వం ధాన్యాన్ని ఏం చేస్తారండి?
పొట్టుకోవాలంటే రోకలు పెట్టి దంచుతారు కదా.
అలాగే ఈ పైన ఉండేటువంటి మనకి పొట్టుకోవాలి అంటే ధాన్యం రావాలంటే ముసలం అవసరం. అందుకని ముసలం మొదటిది. రెండవది ఏమిటి? హలం.
హలం దేనికి? దున్నడానికి. దున్నితేనే భూమి చక్కగా మనకి విత్తనం ఏది వేస్తే అది ఫలిస్తుంది.
అలాగే నీ హృదయ క్షేత్రాన్ని దున్నుకో, ఇంద్రియాన్ని అంతమొందించు, అంటే వాటిని నీ అదుపులో పెట్టుకో. ఈ రెండు మనకు బలరాముడు చెప్తున్నాడే.
మరి కృష్ణుడు అంటే ఏమిటి? పరిపూర్ణమైనటువంటి జ్ఞానం.
ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైక పాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. భగవద్గీతలో స్వామి చూడండి, అన్నీ మనకు దేన్ని విడిచిపెట్టమని చెప్పలేదండి.
కర్మను విడిచిపెట్టమని చెప్పలేదు. చెప్పలేదు కాబట్టి చేతిలో చరణకోలు పట్టుకున్నాడు. మీరు ఎక్కడ భగవద్గీతలో కృష్ణుడి ఫోటో చూసినా
చేతిలో చరణకోలు ఉంటుంది. చరణకోలు దేనికి గుర్తు? కర్మకి గుర్తు. పని చేస్తున్నానడానికి గుర్తు, గుర్రాన్ని తోలుతున్నానడానికి గుర్తు, రథాన్ని నడిపిస్తున్నానడానికి గుర్తు. అందుకని భగవంతుడు కర్మని మానలేదు.
రెండవది ఏమిటండి? భక్తి.
ఆ భక్తి అనేటువంటిది ఎలా ఉంది? కృష్ణుడు అక్కడ మనం రథంలో కూర్చున్నప్పుడు తనను ఆశ్రయించిన భక్తుడి పట్ల స్వామి ఎదురుగా ఉండి ఎలా రక్షణ చేస్తున్నాడు.
అర్జునుడికి ఎంత అభయాన్ని ఇచ్చాడో కృష్ణయ్య.
బావా, నిన్ను చేరేటువంటి ప్రతి బాణము నన్ను తాకిన తర్వాతే నిన్ను చేరుతుంది సుమా.
భరించేవాడిని ముందు నేను కూర్చుంటాను, ముందు నన్ను తాకిన తర్వాతే బాణం నీ దాకా వస్తుంది, నీకేం భయం లేదు.
సమర్థుడైన వాడిని నేను కూర్చున్నానికి నీకు భయం ఏమిటి?
ఎందుకు కూర్చున్నాడు అక్కడ నొగల్లో? భక్తి అండి.
అర్జునుడి భక్తికి పరవశుడై భగవంతుడు అక్కడ కూర్చున్నాడు. ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైక పాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ.
ఎలాగున్నాడండి? చిన్ముద్ర ధరించి పట్టాడు కృష్ణయ్య.
ఆ రథం మీద కూర్చున్నప్పుడు చిన్ముద్ర ఇలా పట్టుకొని ఉన్నాడు. చిన్ముద్ర అంటే అర్థమేమిటి? మన గురుదేవులు ఏం చెప్పారు? ఈ జీవుడు బ్రహ్మము రెండు ఐక్యమయ్యేదే జీవ బ్రహ్మ యొక్క రహస్యమే, చిన్ముద్ర యొక్క రహస్యమని మన గురుదేవులు మనకు చెప్పారు.
ఈ రెంటిని ఏకం చేయాలి, ఈ మూడు గుణాలని విడవాలి.
ఏ గుణాలైతే సత్వగుణం రజోగుణం తమో గుణం ఉన్నదో గుణాతీతుడు కావాలి, ఈ జీవుడు బ్రహ్మముతో ఐక్యం కావాలి, ఇదే చిన్ముద్ర.
ఆ ముద్రని పట్టి రథాన్ని నడిపాడు.
ఇదే మనకు భగవద్గీత పాఠం, ఇదే మనకు భాగవతం యొక్క సారాంశం. అందుకనే మనం స్వామివారు చక్కగా, అయ్యా ఇక్కడ నారాయణమూర్తి కృష్ణుడిగా రాబోతున్నాడు, బలరాముడు అవతారానికి ఇక్కడ ఆదిశేషుడే బలరాముడిగా రాబోతున్నాడు, మీరందరూ వారి సేవలు చేసుకోవడానికి పుట్టండి, ఇంకో మాట చెప్పాడు. ఈ ప్రపంచమెల్ల ఏ మాయచే మోహితాత్మమగుచుండు అట్టి మాయ కమలనాభునాజ్ఞ కార్యార్థమై నిజాంశంగు తోడ పుట్టు జగతి యందు. ఇప్పటి వరకు మాయను చూసిన వాళ్ళు లేడండి.
ఇప్పుడు ప్రపంచంలో ఎవరినైనా అడిగితే ఏమంటారండి?
ఎక్కడైనా ఒక భగవత్ కార్యానికి రాలేదంటే ఏమా రాలేదు, ఏమయ్యా రాలేదంటే ఏమంటారు? మమ్మల్ని మాయ పట్టిందండి అంటారు.
తేలిగ్గా మాట్లాడే మాటండి. మాయ పట్టిందంటే అప్పుడు మీరు అడగండి,
ఏమండి మాయ అంటే? ఎంత ఎత్తు ఉంటుంది, ఎంత పొడుగుంటుంది, ఎంత వైశాల్యంలో ఉంటుంది అడగండి చూద్దాం. ఎవరైనా మాయ గురించి చెప్తారేమో, కానీ ఆ మాయ నిజాంశతోడ పుడుతుందట. ఎక్కడ? భగవంతుడితో పాటే.
కృష్ణ జన్మ రహస్యం తెలిస్తే, భాగవతం యొక్క అర్థం తెలిస్తే భగవద్గీత తెలుస్తుంది.
భాగవతము భగవద్గీత విడదీయరానిది.
ఇదేమో ఆయన రూపమైతే అదే ఆయన వాక్. ఇప్పుడు నేనున్నానండి ఇక్కడ మాట్లాడుతున్నాను.
బయట వినేవాళ్ళు కాస్త నా గొంతుతో పరిచయం ఉంటే ఏమంటారు? దాసు మాట్లాడుతున్నారు అంటారు, అంతే కదా.
అంటే ఇక్కడ నా వాక్కు పరిచయమైన వాళ్ళకి నా రూపం తెలిసిపోతుందా? తెలిసిపోదా?
తెలిసిపోతుంది కదా. అలాగే ఇక్కడ భాగవతంలో కృష్ణ రూపము కృష్ణలీలలు కనబడితే అక్కడ భాగవత భగవద్గీత యొక్క వైభవం ఏమిటంటే భగవానుడి యొక్క వాక్కు. వాక్కుని స్వామిని వేరు చేసి చూడలేము,
రెండు ఒక్కటే.
అందుకని నీకు భాగవతంలో ఉండే రహస్యం తెలిస్తే భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడో అది మనకు అవగతమైపోతుంది. ఇక్కడ ఏం చెప్పాడు ఆయన? నాతో పాటు మాయ కూడా పుడుతుంది. ఆ మాయ ఎవరు? యోగమాయ.
అష్టమగర్భంలో ఇక్కడ నేను పుట్టడానికంటే ముందర,
బాగా గుర్తుపెట్టుకోండి, భగవంతుడి కంటే ముందు పుట్టింది మాయే.
భగవంతుడి కంటే ముందే పుడుతుంది ఆవిడ. ఎలా పుడుతుంది? ఏడవ గర్భంలో ఉండేటువంటి దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడిని, ఇక్కడ పిల్లవాడిని ఎక్కడో వసుదేవుడు గోకులంలో ఉన్నటువంటి మరొక భార్య అయినటువంటి రోహిణి అనేటువంటి ఆవిడ గర్భంలో ఈ యోగమాయ ఇక్కడి నుంచి సంగ్రహించి అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తున్నాడు. అంటే భగవంతుడి కంటే ముందేం పుట్టింది? మాయే పుట్టింది. అందుకనే మనకు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడ లేని అడ్డంకులన్నీ వస్తాయండి. కారణం ఏంటంటే మాయ వెళ్ళనివ్వదు. ఎక్కడికి పోతావు? మళ్ళీ నాకుండే బలం తగ్గిపోతుంది. నువ్వు పోయి భాగవతం దగ్గర కూర్చుంటే నేనెవరిని పట్టుకోను. కాబట్టి మాయ కూడా మనల్ని వెళ్ళనివ్వదు. దాని బలం తగ్గిపోతుందని దానికి భయం అన్నమాట. అందువల్ల భగవంతుడి కంటే ముందు పుట్టేది మాయే. భగవత్ సంకల్పం చేసుకోగానే వచ్చి కూర్చునేది మాయే. అనుకుంటాం 28 రోజులు ఆబ్సెంట్ లేకుండా పోవాలని. ఎంతమంది వస్తారో చూద్దాం. ఏమండి, ఎంతమంది వస్తారో చూద్దాం. ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా చూద్దాం. ఎందుకంటే ఇది భగవంతుడి పరీక్ష, భాగవత పరీక్ష, గురు పరీక్ష. ఇంకా చెప్పాలంటే అందరికీ పరీక్ష. పన్ను కూడా అప్పుడే పెడతాడు భగవంతుడు. అలాగే ఇక్కడ కూడా స్వామి చెప్తున్నాడు, నాకంటే ముందర మాయ పుడుతుందయ్యా. ఆ మాయ మనకంటే ముందు పోతుందండి. మనల్ని మనం నిగ్రహించుకోగలిగితే మాయ మనం వశమైపోతుంది. మనల్ని నిగ్రహించుకోలేని మాయే మనల్ని దుఃఖపెడుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం నిగ్రహించుకోలేని మాయే మనల్ని దుఃఖపెడుతుంది. దుఃఖం ఎక్కడి నుంచో రావడం లేదు. మనం నిగ్రహించుకోలేని మాయ యొక్క స్వరూపమే దుఃఖం. నిగ్రహించుకోగలిగితే అది దుఃఖాన్ని కలిగింపచేయదు. దీన్ని ఒక తేలికగా భాగవతంలో చిన్న సంఘటనలో చెప్పారు. కృష్ణుడికి వెనక అక్కడ ఒక లైట్ ఉందండి. పూర్వకాలం దీపాలు ఉంటూ ఉండే కదా మన ఇళ్లలో. ఓ దీపము కృష్ణుడి వెనకాకలు ఉంది. ఇప్పుడు కృష్ణుడు ఈ దీపానికి ముందుగా పెడుతున్నాడు. అంటే కృష్ణుడు ఇటు పెడుతున్నాడు, దీపం ఇక్కడుంది. ఇప్పుడు ఈ దీపపు వెలుగు కృష్ణుడి మీద పడి కృష్ణుడి నీడ ఎక్కడ పడుతుందండి? ముందు పోతుంది. ముందు పోతున్నటువంటి నీడను చూసి కృష్ణుడు ఏడుస్తున్నాడే. ఏడుస్తుంటే యశోదమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న ఎందుకురా ఏడుస్తున్నావు అంటే కృష్ణుడు అన్నాడు, అమ్మా నాకంటే నా నీడ ముందు పోతుంది. నేను నా జుట్టు చూడ జుట్టు పట్టుకోవాలని నా ప్రయత్నం. నేను పట్టుకుందాం కదా అని పెడుతూ ఉంటే నాకంటే ముందు పోతుందమ్మా నా జుట్టు అన్నాడు కృష్ణయ్య. ఓహో దీనికి ఏడుస్తున్నావా? ఉపాయం నేను చెప్తాను. యశోదమ్మ చెప్పింది, కృష్ణయ్య కూర్చో. కూర్చున్నాడు. ఇప్పుడు నీ చేతిని నా చేతిలోకి ఇవ్వు. ఇచ్చాడు. వెంటనే ఈ చేతిని తీసుకెళ్లి జుట్టు పట్టించాడు. పట్టించింది ఆవిడ. యశోదమ్మ కృష్ణుడి పిలకని కృష్ణుడి చేతిలోనే పట్టించింది. ఇప్పుడు ఆ నీడలో ఉన్నటువంటి జుట్టుని ఎవరు పట్టుకున్నారు? కృష్ణుడే పట్టుకున్నాడు. ఇప్పుడు ఆనందంతో కృష్ణయ్య నవ్వుతూ ఉన్నాడు. ఇది ఏ రహస్యం? ఇది భాగవతం చెప్పింది మన రహస్యమే. మనం ఏం చేస్తున్నామంటే మనకంటే మాయ ముందు పోతుంది. మనల్ని మనం నిగ్రహించుకోలేకపోతున్నాం. మనల్ని మనం పట్టుకోలేకపోతున్నాం. మనల్ని మనం పట్టుకుంటే ఆ మాయ మన వశమైపోతుంది. మనం ఏం చేస్తున్నాం? ఆ మాయను పట్టుకోవాలని అలా ముందుకెడుతూ ఉంటే అది మనకంటే ముందు సంచారం చేసి మన ఉనికిని దెబ్బతీస్తుంది. అందువల్ల యశోద ఎవరండి? గురువు. యశోద గురువు. ఆ గురువుని ఆశ్రయిస్తే నీకంటే ముందండే మాయను ఎలా పట్టుకోవాలో నీకు చెప్తాడు. యశోదమ్మ గురుస్థానంలో ఉందండి. అందుకే ఆచార్య స్థానంలో ఉంది కాబట్టి కృష్ణుణ్ణి పట్టగలిగింది, కట్టగలిగింది. భగవంతుణ్ణి పట్టగలిగిన వాడు కట్టగలిగిన వాడు ఎవడో? గురుదేవుడే. ఆయన పట్టుకుంటాడు. అందుకే ఆవిడ యశోదమ్మ గురుస్థానం, ఆచార్య స్థానాన్ని వహించింది అమ్మ భాగవతంలో. అందుకని అందరికీ ఇస్తుందండి కృష్ణుణ్ణి. కృష్ణుడు నా ఒక్కడికే చెందాలి, నా ఒక్కడికే నా ఇంట్లోనే ఉండాలనేది యశోదమ్మ అభిమతం కాదు. ఆవిడ ఎవరు అడిగితే వారికి ఇస్తుంది కృష్ణయ్యని. గురువు కూడా ఏం చేస్తారండి? అందరికీ జ్ఞానాన్ని అందరికీ ఇస్తాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తే మళ్ళీ తాను ఎదుటివాడి స్థానంలోకి తాను వెళ్లాల్సి వస్తుందనే భయం. అదే గురువుగా భయం ఉండదండి. తనకున్న జ్ఞానమంతా శిష్యుడికి ఇచ్చేస్తాడు. వాడు అడగాలే కానీ తనని తానే ఇచ్చేసుకుంటాడండి గురుదేవుడు. అంతటి వైభవం గురు వైభవం. స్వామి ఇదిగో మీ దేహం నాకు కావాలంటే అలాగా అందుకైనా ఉపయోగపడుతుందా, తీసుకో అని స్వేచ్ఛగా ఆనందంగా ఇచ్చేవాడు గురుదేవుడు. తన దేహాన్ని కూడా మన సౌఖ్యానికి అర్పించేవాడండి గురువు. అంటే గురువు అంటే సామాన్యంగా మన కొడుకు ఒక బాటిల్ బ్లడ్ ఇమ్మంటే వాడు ఆలోచిస్తాడు, లేకపోతే ఒక కిడ్నీ ఇమ్మంటే వాడు అంటాడు అవసరమైతే ఒక 1 కోటి రూపాయలు ఎవరికైనా ఇచ్చి కిడ్నీ నేను కొనుక్కుంటాను కానీ నాది మాత్రం ఇవ్వనంటాడు. వీడి రక్తంలో నుంచి వచ్చిన వాడేవాడు కానీ ఇవ్వడానికి అక్కడ ఆలోచిస్తాడు. కానీ గురువు తన దేహాన్ని ఇచ్చేస్తాడు. కావాలా, అంతకంటే నాకేం కావాలి, రమ్మీ కోసమే కదా ఇది ఉంది అని స్వచ్ఛందంగా ప్రేమగా మనకిచ్చేస్తాడండి. అలాగే పరమాత్మ కూడా మనల్ని మనం నిగ్రహించుకుంటే మాయ ఎక్కడికి పోదు, మాయ మనల్ని ఇబ్బంది పెట్టదు. దాచుపామును ఆడించేవాడు ఉంటాడండి, ఆడించేవాడు దగ్గర ఉన్నప్పుడు మనకి ధైర్యం వస్తుంది. వెంటనే వాడు అంటాడు, అబ్బాయి దీని మీద చేపెడతావా అంటాడు. మొదట్లో భయం వేస్తుంది, కానీ వాడు ఏం చేస్తాడు, అరే నేను ఉన్నానరా కొట్టుకో అని చెప్పి మన చేయి తీసుకెళ్ళి పాము పడక మీద పెట్టిస్తాడు. అప్పుడు అతను ప్రక్కన ఉన్నంతసేపు పాము పడక మీద పెడతాం, ఆయన లేకుండా పాము కనపడింది అనుకోండి, మన బ్రతికి ఏంటి? ఇప్పుడు ఆడించేవాడు లేడు అక్కడ, ఆడించేవాడు లేకపోతే పాము కనపడింది, ఇప్పుడు మన బ్రతికేంటి? పరిగెడతామా పరిగెట్టడమా? అలాగే పరమాత్మ పక్కన ఉంటే పరమాత్మ పామును ఆడించేవాడు, ఆ పాము ఆయన పక్కనుంటే మనల్ని ఏం చేయదండి. ఒకవేళ పాము కాటుకు గురైనా పెద్ద భవరోగ విషగ్వరాయన మహా అని ఇంత పేరు పెట్టి కూర్చున్నాడు ఆయన. నేను ఈ బ్రతుకునేటువంటి దానికి పెద్ద వైద్యుణ్ణి అన్నాడండి ఆయన, భవరోగ విషగ్వరాయన మహా గురుదేవుడికి పేరు. కాబట్టి ఆయన ప్రక్కనుంటే మనకు భయం ఎందుకు? అలాగే కృష్ణయ్య ప్రక్కనుంటే మనకు ప్రపంచం భయమేముంది? అందుకని చక్కగా ఈయన చెప్తున్నాడు, మీకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది, ఆయన లీలల్ని మీరు కళ్ళారా చూడొచ్చు, ఆయన లీలల్లో ఉండే అంతరార్థాన్ని గుర్తించవచ్చు. భగవద్గీత జ్ఞానం బోధిస్తే భాగవతం లీల ద్వారా భగవద్గీతను బోధించింది. నిజానికి రెండింటికి చాలా పోలికలు ఉన్నాయి, భాగవతానికినో భగవద్గీతకి. మనం బాగా అర్థం చేసుకుంటే కృష్ణ వాగ్రూపమే ఇక్కడ రూపం, చక్కగా చూపించాడు అక్కడ. అందుకని మాయ కూడా మీకు తెలుస్తుంది అన్నాడండి. భాగవతంలో ఏం తెలుస్తుంది? మాయ స్వరూపం తెలుస్తుంది, మాయ ఎవరికి వశమై ఉంటుందో తెలుస్తుంది. అందుకని ఈ జగతి పైన అమ్మవారు కూడా పుడుతున్నారు యోగమాయ రూపంలో. ఈ విధంగా దేవతలకి చెప్పి అక్కడ ఆ భూమాతను ఊరడింపజేసి తన లోకానికి తాను వెళ్ళిపోయాడు బ్రహ్మగారు. ఇక తర్వాత భూలోకంలో ఇక్కడ యాదవ వంశంలో శూరసేనుడు అనేటువంటి మహారాజు మధురాపురాన్ని రాజధానిగా చేసుకొని ఈ మధురకి శూరసేనానికి సంబంధించినటువంటి దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఏ మధురా నగరంలో శ్రీమన్నారాయణుడు విలాసంగా విహరించాడో ఆ మధురా నగరం పూర్వకాలంలో యాదవ ప్రజలందరికీ కూడా రాజధానిగా ఉంటూ ఉండేది. అయితే శూరసేనుడి కుమారుడైనటువంటి వసుదేవుడు అనేటువంటి మహానుభావుడు దేవకుడి కుమార్తె అయినటువంటి దేవకి అనే ఆవిడ్ని వివాహం చేసుకొని ఓనాడు తన భార్యతో కలిసి రథం ఎక్కి బయలుదేరాడు అని మొదలెట్టాడు భాగవతాన్ని. ఏమండి అక్కడ ఆయనకే కాదు రథం ఉంది, మనం కూడా రథంలోనే ఉన్నాం. మీరు అనొచ్చు ఎప్పుడూ రాజుల కాలంలో ఉన్నాయండి రథాలు, ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉన్నాయంటే మనం కూడా రథంలోనే ఉన్నాం. జీవిత రథం ప్రయాణం, వసుదేవుడు దేవకి ఎలా ప్రయాణం చేస్తున్నారో మనం కూడా మన రథంలో ప్రయాణం చేస్తున్నాం. అయితే ఇక్కడ మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మన రథానికి సారథి ఎవరు ఉంటారో సారథి నడవడికని బట్టి మన జీవితం ఉంటుంది. ఏమండి రథ సారథులుగా చాలామంది కనిపిస్తారు మనకి, భారతంలో భాగవతంలో రామాయణంలో రథ సారథులు కనిపిస్తారు. ఇప్పుడు చూడండి మనం భారతంలో రథ సారథుని తీసుకుంటే కృష్ణుడు ఎవరికి సారథిగా ఉన్నాడు? ఆయన అర్జునుడికి సారథిగా ఉన్నాడు. అర్జునుడు యుద్ధరంగంలోకి వచ్చి ఏం చేశాడు? ధనుర్బాణాలు కింద పడేశాడు. కింద పడేసినటువంటి అర్జునుడికి స్వామి ఏం చేశాడు? గీత బోధ చేసి ఆయనకు భగవద్గీత చెప్పి చక్కగా కర్తవ్యాన్ని నిర్వర్తింపజేశాడు. సారథి భగవంతుడిగా ఉంటే ఇంత ప్రయోజనం ఉంది. ఇదే భారతంలో కర్ణుడి రథ సారథ్యం చేసిన వాడు అక్కడ ఉన్నాడు. ఎవరండి ఆయన? శల్యుడు. శల్యుడు రథసారథ్యం చేశాడు. శల్యుడు రథసారథ్యం చేస్తూ ఏం చేశాడు? కర్ణుడి పౌరుషాన్ని క్రింద చేశాడు. కర్ణుడు చాలా గొప్ప ఉత్సాహంతో బయలుదేరాడు యుద్ధరంగానికి. రావడం రావడంతో అనే శల్యుడితో అన్నాడు, శల్య రథం తీసుకువెళ్ళి ఆ అర్జునుడు కృష్ణుడు ఎక్కడున్నారో వాళ్ళ ఎదురుగా నిలుపు, ఈ రోజున అర్జునుడు ఉండడు, అర్జునుడికి ఈరోజుతో ఆఖరు, యుద్ధాంతో ఈ రోజున నేను అర్జునుడు తేలిపోవాలి, అర్జునుడు మరణించేటువంటి సమయం ఈరోజే అని ఈయన ఉత్సాహంతో బయలుదేరుతుంటే వెంటనే శల్యుడు అన్నాడు, ఏమయ్యా నీ బ్రతుకే కృష్ణార్జునుడు కావాలా? అదిగో రథం మీద పోతున్నాడు వాణ్ణి కొట్టు, గుర్రం మీద పోతున్నాడు వీణ్ణి కొట్టు, అదిగో ఏనుగు మీద పోతున్నాడు వాణ్ణి కొట్టు, నీ బ్రతుకు వాళ్ళదాకా పోవాలా? నీ బ్రతుకేమిటి? నీ జీవితం ఏమిటి? నువ్వు ఏ జీవితాన్ని నువ్వు బ్రతికావు? ఆలోచించని ఒక చిన్న కథ చెప్పాడు. ఆ కథ కూడా మానవుని నిరాశపరిచేటువంటి కథ. అందుకనే ఎవరి మాటలు వినాలి ఎవరి మాటలు వినకూడదో మనకు చక్కగా తెలిపారు. శల్యుడితో చిన్న కథ చెప్పాడు. శల్యుడు చెప్పాడు కర్ణుడితో, పూర్వం ఇద్దరు వైశ్యకుమారులు ఉండేవారు, వారు ఈ పెద్ద అదే బాదం పప్పు, పిస్తా పప్పు ఇవన్నీ ఉంటాయి కదండి, బలవర్ధకమైనటువంటి ఆహార పదార్థాలు, పౌష్టికాహారం. అవి బస్తాలు బస్తాలు తెచ్చుకొని తినేవాళ్ళు అండి ఇద్దరు. వీళ్ళకు తిన్న తర్వాత అవి ఎక్కువైపోయి పారేయడం మొదలెట్టారు. తినడం ఎక్కువైతే ఏం చేస్తారండి, బయటేస్తారు కదా. ఈ జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ బయటేస్తుంటే ఈ విసిరేసినటువంటి దీనికోసం ఒక కాకి వచ్చి ఆశ్రయించిందండి. కాకి, ఈ కాకి ఏం చేస్తుంది, వాళ్ళు విసిరేసిన జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ బాగా తిని దానికి కాస్త ఒళ్ళు లావైంది. అయిన తర్వాత ఓ రోజున హంసలు ఆకాశంలో ఎగురుతుంటే ఈ వైశ్యపుత్రులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒరే చూసావా, హంసం చూసావా, ఎలా ఎగురుతున్నాయో, భలే బాగా ఎగురుతున్నాయి కదా అని అంటూ ఉంటే వాళ్ళ సొమ్ము తిన్న కాకి కోపం వచ్చింది. ఆ కాకి అన్నది, ఇంతసేపు ఇంతకాలం వాళ్ళ ఉప్పు పప్పు తిన్నాను, ఇప్పుడు నా విశ్వాసాన్ని నిరూపణ చేసుకోవాలి, ఎలాగైనా సరే హంసలకు మించి ఎగరాలి అని దానికి ఒక కుతూహలం బయలుదేరి ఆ వైశ్యపుత్రులతో అంటుంది, అయ్యా మీరేంటో హంసను పొగుడుతున్నారు, నా ప్రతాపం చూడండి నేను ఎగరుతానని ఈ కాకి ఎగరడం మొదలెట్టింది. ఎంత బలిసిన కాకి ఎగిరినా హంసల కంటే ఎక్కువ ఎత్తి ఎగరలేదు కదా, ఎగురుదామని ప్రయత్నం చేసి గుండె బరువెక్కి గుండె పగిలిన కాకి కింద చచ్చిపోయి పడిపోయిందిరా. ఆ కథ ఎవరిదో కాదు, కర్ణ నీదే. ఆ వైశ్యపుత్రులే దుర్యోధన దుశ్శాసనులు, వాళ్ళ ఎంగిలి కూడు తిన్నటువంటి కాకివే నువ్వు కర్ణుడివి, ఆ ఎగిరే పైన రాజహంసలే కృష్ణార్జునులు, ఎంత పలిసినా కానీ హంసల ఎత్తుకు కాకి ఎగరలేదురా, నీ బ్రతుకు అంతే అన్నాడు. ఇప్పుడు ఏమైపోయింది, ఆ మాటలకు కర్ణుడి జవసత్వాలు కుంగిపోయాయి, చేద్దామనుకున్న పనికి నిరసత్తు వచ్చేసింది. ఇప్పుడు కర్ణుడు ఏమైపోయాడు యుద్ధరంగంలో, ఏమండి, చనిపోయాడు. అలాగే రథసారథ్యాన్ని బట్టి మన బ్రతుకుంటుంది, కృష్ణుణ్ణి సారథిగా చేసుకో, విజయం వస్తుంది. ఒకవేళ గాంధీవం కింద పడేసినా నీకు బోధ చేసి నిన్ను జీవిత రంగంలో నిలబెడతాడు, నిన్ను గెలిపిస్తాడండి. భగవంతుని ఆశ్రయిస్తే అక్కడ ఉంది ఉపయోగం, నేను చెయ్యలేనన్న పనిని కూడా నీ చేత చేయిస్తాడు, అయ్యో నా వల్ల కాదన్న దాన్ని చేసి చూపిస్తాడు పరమాత్మ. ఆయన ఆశ్రయించే బుద్ధి మనకు ఉండాలి. కానీ మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం, శల్యుడి లాంటి వాడిని ఆశ్రయిస్తున్నాం. శల్యుడి లాంటి వాడిని ఆశ్రయిస్తే మన జీవితాలు ఇలాగే ఉంటాయి. అలాగే ఇక్కడ రథం చాలా గొప్పది, గొప్పదైన రథం, గొప్పదైనటువంటి అశ్వాలు. ఎక్కినవాడు సామాన్యుడు కాదండి, సాక్షాత్తు నారాయణమూర్తిని తమ గర్భంలో పెట్టుకోవడానికి వీలుగా ఉన్నతమైన గర్భాన్ని ధరించగలిగేటువంటి దేవకీదేవండి. మరి అక్కడ రథంలో కూర్చున్న ఇంకొక పురుష పుంగవుడు ఎవరు, వసుదేవుడు. పరమాత్మ యొక్క తేజస్సుని తనలో నిక్షిప్తం చేసుకోగలిగినంత గొప్పవాడు. దివి సూర్య సహస్రస్య భవే ద్యుగపదు గీత అని భగవద్గీతలో చెప్పినట్టుగా 1000 వేల మంది సూర్యులు వెలిగితే ఎంత ప్రకాశంగా ఉంటుందో భగవంతుడి యొక్క ఆ విశ్వరూపం దుర్నిరీక్ష్యమైనటువంటి రూపం. అటువంటి స్వామి తేజస్సుని తనలో భరించగలిగినంత శక్తి కలిగిన వాడు వసుదేవుడు. అంత శక్తి కలిగిన వాడు వసుదేవుడు. పరమాత్మకే స్థానమిచ్చి 10 నెలల పాటు గర్భంలో మోయగలిగిన శ్రీమూర్తి దేవకీమాత. ఈ ఇద్దరు మహాత్ములని కంసుడి రథం చూడండి ఎన్ని ఇబ్బందులు పెట్టింది. అందుకనే మన జీవన రథాలు ఎవరికి ఇవ్వాలి, ఎవరి చేతికి ఇస్తే మన జీవిత రథాలు బాగుంటాయి, ఆలోచించమని చెప్తోంది భాగవతం. అందుకనే అక్కడ ఈయన బయలుదేరాడు. చెల్లెలపైన ప్రేమ కలిగింది కంసుడికి. కంసుడు, దేవకి ఇద్దరు సొంత అన్నా చెల్లెలు కాదండి. దేవకుడు యొక్క కుమార్తె దేవకి, ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు. వీడేం చేశాడంటే, మా చెల్లెలి రథం నేను నడుపుతాను, మా బావని మా అక్కయ్యని ఎక్కించుకొని నేను నడుపుతాను. వీడు రథం నడిపేటప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, సాంసారిక విషయాలు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు, అమ్మాయి నువ్వు అబ్బాయిని కనాలి, నేను అమ్మాయిని కంటాను, మన ఇద్దరం ఇయ్యమందుకోవాలమ్మా, మన జీవితం ఇలాగే ఎల్లప్పుడూ సాగిపోవాలి, ఈ బంధం ఇప్పటితో తెగడానికి వీల్లేదు, ఈ ప్రాపంచిక విషయాలు మాట్లాడుతున్నారు. ప్రాపంచిక విషయాల బండి ఎప్పుడైనా తిరగబడిపోతుంది, భాగవతం అది చెప్తుంది. ప్రాపంచిక విషయాల ముచ్చట్లు కలిగిన బండి ఎక్కడోసారి దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. దుఃఖం దాటాలంటే ప్రాపంచికం అవతల పెట్టాలి, పరమాత్మని దగ్గర పెట్టాలి. మనమేం చేస్తున్నాం, ప్రపంచాన్ని దగ్గర పెడుతున్నాం, పరమాత్మని దూరం పెడుతున్నాం. వీడు నవ్వుకుంటున్నారు దేవకి వసుదేవులు. ఎందుకని, అజ్ఞాని మాటలు ఎప్పుడు జ్ఞానికి నవ్వుగానే ఉంటాయి. జ్ఞాని ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు అజ్ఞాని మాటలకి. ఎందుకని, వీడు బ్రతికింతే వీడు ఎప్పుడు ఇలాగే ఉంటాడు. చిన్నపిల్లలు ఉంటారండి, 2 రెళ్ళు 6 అన్నారనుకోండి, ముందు నవ్వు వస్తుంది. వీడిని 1 సంవత్సరం పాటు 1,00,000 రూపాయలు ఫీజు కడితే 2 రెళ్ళు 6 చదవడానికి వీడిని బడికి పంపించింది. ఇప్పుడు వీడు నవ్వలేక ఏడవలేక ఏడుస్తూ ఉంటాడు కదా.
అలాగే అజ్ఞాని యొక్క మాటలు జ్ఞానికి ఎప్పుడు నవ్వుగానే ఉంటాయి. వీడు నవ్వుతూ ఉంటే కంసుడేం చేస్తున్నాడు, రథాన్ని తోలుతూ ఉన్నాడు. ఈ సమయంలో ధనంతో నిండినటువంటి 1800 రథాలు వెడుతున్నాయి దేవకి వెంట. గుర్తుపెట్టుకోండి, ఎంత ధనంతో రథాలు వెళ్ళినా, ఎన్ని ఆభరణాలు వెళ్ళినా, ఆ కూర్చున్నవాడు గనక సారథి సరైన వాడు కాకపోతే అది దుఃఖమే. వసుదేవుడికి ఇంత వైభవంగా నడుపుతున్నాడు, వెనకాతల చాలా ఆస్తులను ఇచ్చాడు ఈ మహానుభావుడు దేవకుడు, వాటన్నింటినీ తరలిస్తూ ఉన్నాడు. ఈ లోపల పగ్గములు బదలి వేగిర మగ్గలముగ రథము గడుపు ఆ కంసుడు లో బెగ్గిలి ఎగ్గని తలపగ దిగ్గన అశరీరవాణి దివి ఇట్లనియన్. పరీక్షిత్ మహారాజా, కంసుడు గుర్రాల పగ్గాలు సడలిస్తున్నాడు, రథం వేగంగా నడుపుతున్నాడు, ఇంతలో అకస్మాత్తుగా అతని గుండెలు అదిరేట్టుగా అశరీరవాణి ఒక పలుకు పలికింది. ఏం పలికింది అశరీరవాణి? తుష్టయగు భగిని మెచ్చగ ఇష్టుడవై రథము గడిప ఎరుగవు మీదన్ శిష్టయగుని తలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరిగించుజుమీ. చెప్పింది అశరీరవాణి. ఏం చెప్పింది? సంతృప్తురాలైనటువంటి చెల్లెలు దేవకీదేవి మెప్పు కోసం రథాన్ని నడుపుతున్నావు కదా కంస, ముందు ఏం జరుగుతుందో తెలుసుకోలేకుండా పోతున్నావు. ఉత్తమురాలైన యువతి గర్భంలో అష్టమ గర్భంలో పుట్టినవాడు నిన్ను సంహరిస్తాడు సుమా. అంటే అజ్ఞానితో పొందు, వారితో స్నేహం ఎప్పుడైనా ప్రమాదమే. దీనికి మా రామకృష్ణానంద స్వామి వారు చిన్న కథ చెప్పేవారు. ఒక వేటగాడు వేటకెళ్ళాడు. వేటకెడితే వాడు బాగా అలసిపోయి ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. వాడికి ఆ రోజున వేట ఏం దొరకలేదు, పిట్టలు దొరకలేదు, మృగాలు దొరకలేదు, శరీరం అలసిపోయింది. ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ లోపల సూర్యుడు ప్రయాణం చేస్తుంటాడు కదా, వాడు పడుకునే సమయానికి నీడగా ఉంది, కాలం గడిచేటప్పటికి ఎండ వస్తుంది. ఈ కొమ్మలు బాగా ఏది ఇలాగా వేరువేరుగా ఉండడంతో ఆ మధ్యలో ఉండేటువంటి ఆ రంధ్రంలో నుండి ఎండ పడుతుంది వీడి మీద. ఒక హంస చూసిందండి ఈ ఎండ వీడి మీద పడడం. ఒక హంస చూసి, అయ్యో ఇతడి మీద ఎండ పడుతుంది, ఎలాగైనా వీడికి ఆచ్ఛాదం చేయాలి, వీడికి రక్షణ కలిగించాలని ఆ రెక్కల్ని బాగా విప్పార్చి ఆ కొమ్మల మీద తాను కూర్చొని వాడికి ఎండ తగలకుండా ఈ కొమ్మల్ని బాగా ఏది ఈ ఏవైతే రెక్కలు ఉన్నాయో వాటిని బాగా విశాలపరచి ఆ కొమ్మలలో ఈ రెక్కల్ని ఇలా పెట్టేసింది. ఈ లోపల ఒక కాకి వచ్చింది. కాకి వచ్చి దాంతో సహవాసం చేసి అంటుంది, ఏం బావా ఏం చేస్తున్నావు ఇక్కడ? అంటే ఏం లేదు, ఇదిగో వాడ పాపం నిద్రపోతున్నాడు, చెట్టును ఆశ్రయించి వాడికి ఎండ పడుతోంది, అందువల్ల నా రెక్కల్ని కాపదలుగా పెట్టి వాడిని రక్షిస్తున్నాను. అంటే ఈవిడ కాకి అన్నది హంసతో, వాడిని నమ్మడానికి వీల్లేదు, వాడు వేటగాడు, ఇప్పుడు వాడు లేచిన తర్వాత వాడు మళ్ళీ మనల్ని కొట్టేస్తాడు, కాబట్టి అటువంటి వాడికి రక్షణ చేయడం అదేమంత మంచి పని, అలా కాదు బావా నువ్వు అలా చేయకూడదని ఈ కాకి మాట్లాడుతాడు. కొంతసేపు మాట్లాడడం అయిన తర్వాత ఎంతసేపటికి హంస మాట వినకపోయేటప్పటికీ కాకి పోతూ పోతూ ఒక రెట్ట వేసిపోయింది వాడి మీద. కాకి గుణం చూడండి, ఆ చెడ్డ కాకి ఊరుకుంటుందా? దాని లక్షణం ఏమిటి? ఏమండి, ఎంతమంది చెట్టు కింద కూర్చున్నా తెల్ల బట్టల వాడు మాత్రం తొందరగా చెట్టు కింద కూర్చోకూడదు. ఎందుకంటే రంగు బట్టల వాళ్ళ మీద రెట్ట వేయదండి కాకి, తెల్ల బట్టల వాళ్ళ మీదే వేస్తుంది. తెలుపు అంటే దానికి అంత మహాకోపం అన్నమాట. ఎవరు తెల్లగా ఉన్న ఓర్చుకోలేదు కాకి, ఉన్న లక్షణం అది. రెట్ట వేయింది పోదు మహాతల్లి, వెంటనే రెట్ట వేసేటప్పటికీ వీడికి మెలకు వచ్చింది, ఇది వేసింది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వీడు ఏ పక్షిని చూస్తున్నాడు? హంసని. వెంటనే వీడి పక్కనే బాణం ఉంది కదా, ఇది నాకు ఇంత నాకు కోపం, ఇంత ఆహారం దొరకకుండా ఇలా నేను వచ్చి ఇక్కడ పడుకొని ఉంటే ఇది నా మీద రెట్ట వేస్తుందా అని వీడు బాణంతో దాన్ని కొట్టేశాడు. కొట్టేసేటప్పుడు ఆ హంస అన్నది, ఆ కాకి చెప్పింది నిజమేరా, నేను దాంతో కొంతసేపు మాట్లాడాను, అది చెప్పింది కూడాను, ఇదిగో ఇలాంటి వాడికి ఇలా ఆచ్ఛాదం చేస్తే పోయేటప్పుడు వీడు ఏ చంపుతాడు బాణం పెట్టి కొట్టేస్తాడు అంది అన్నట్టుగానే నువ్వు కొట్టేశావు అనగానే వెంటనే వాడన్నాడు, నేను కొట్టింది ఆహారం కోసం కాదు, ఆ కాకితో నువ్వు సహవాసం చేయటం వల్ల. నీకు ఇష్టం లేకపోతే దుష్టుడు వచ్చి ప్రక్కన కూర్చున్నప్పుడు వెళ్ళిపో, అంతేగాని వాడితో మాటలు పెట్టావు కదా, ముచ్చట పెట్టావు కదా, ఆ ముచ్చడు చూడు ఇప్పుడు నీ కొంపకి ఎంత చేడు తెచ్చిందో. కాబట్టి దుష్టుడితో సహవాసం ఏ కొంచెమైనా ప్రమాదకరమే, మంచి వాళ్ళతో సహవాసం చేయి. రామకృష్ణ పరమహంస గారు చెప్పేవారు, అత్తరు దుకాణాల వైపుగా వెళితే కొనకపోయినా కానీ సుగంధం వస్తుందబ్బాయ్. మహాత్ములతో సహవాసం కూడా అలాంటిదే. మహాత్ములతో సహవాసం ఏం కొనక్కర్లా. అత్తరు దుకాణాల వైపుగా పెడితే వాసన సువాసన వచ్చేస్తుంది. అదే చేపల మార్కెట్ పక్కగా వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఎంత ముక్కుకి ఎంత దుర్వాసన వస్తుందండి. అలాగే సంస్కార బలాన్ని బట్టి వాసన కూడా ఉంటుంది. ఏ సంస్కారం కలిగిన వాడు దానివైపు ఏడుపబడతాడు. అందుకని దుష్టమైన సంస్కారం కలిగిన వాడితో ఏ పాటి స్నేహమైనా ప్రమాదకరమే, వాడితో ఏ సహవాసం చేసినా ప్రమాదమే. ఇదిగో ఇలాగే. అందుకని రథంలో కూర్చోబెట్టుకుని వెడుతున్నటువంటి ఈ వసుదేవుడికి ఈ దేవకి కంసుడు ఏ అశరీరవాడైతే పలికిందో ఆ విషయం వీరికి తెలియదు. వాడు మాత్రమే విన్నాడు. ఎంతో ఇష్టంతో చెల్లెల్ని తీసుకొని వెడుతున్నావు కదా, నీ చెల్లెలికి పుట్టేటువంటి 8వ గర్భము నిన్ను చంపేస్తోంది. ఇక్కడ భాగవతం ఒక చిన్న మాట చెప్తోందండి. పరీక్షణ మహారాజుకి ఎన్ని రోజులండి మరణం? 7 రోజులు. కంసుడికి ఎన్ని రోజులండి మరణం? కంసుడికి ఇక్కడి నుంచి ప్రారంభం చేసుకుంటే 7 గర్భాలు దాటి 8వ గర్భం రావాలి. 8 గర్భాలు రావాలంటే స్త్రీమూర్తికి ఎంతకాలం పడుతుందండి? కనీసం ఒక్కొక్క మూర్తి లోపల ఉండడానికి 10 నెలల కాలం కదా. 10 × 8 వెయ్యండి, 80 నెలలు. కనీసం ఒక గర్భానికి ఇంకొక గర్భానికి మధ్య వ్యవధి ఉంటుంది కదా. కనీసం 1 సంవత్సరం వ్యవధి వేసుకున్న ఆ 80 నెలలు వేసుకోండి. 80 ఎంత? 160 నెలలు. దాదాపుగా 160 నెలలు అంటే ఎంత అవకాశం ఇచ్చాడండి పరమాత్మ? 12 × 10 అంటే 120, ఇంకా 40 మిగిలి ఉన్నాయి. 40 సంవత్సరాలు అంటే పోనీ 4 సంవత్సరాలు. 12 4 వేసుకోండి పర్వాలేదు. అంటే 10 × 4 సుమారుగా ఇన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు పరమాత్మ. 7 రోజుల్లో తనని తాను మార్చుకున్న పరీక్షణ మహారాజు గొప్పవాడా? ఇన్నాళ్ళు సమయం ఇచ్చినా తనని తాను మార్చుకోలేనటువంటి కంసుడు గొప్పవాడు ఆలోచించాడు. 7 రోజుల్లో మార్చుకున్నాడు జీవితాన్ని పరీక్షణ మహారాజు. ఇన్నాళ్ళు సమయం ఇచ్చాడు. చాలామంది అంటారు, నాకు మృత్యువు తెలిస్తే నేను ఎన్ని దానాలు చేసేవాడినో, నేను ఎన్ని యజ్ఞాలు చేసేవాడినో, ఎన్ని గోపురాలు కట్టేవాడినో, ఎన్ని ధ్వజస్తంభాలకు నేను చెక్కిచ్చేవాడినో, ఇత్తడి ప్లేట్లు ఇచ్చేవాడినో అంటారండి కొంతమంది. అబ్బాయి, నీ మృత్యువు నీకు ముందు తెలిసినా కానీ నీ బుద్ధి సక్రమమైంది కాకపోతే 7 పూళ్ళు గడిచిపోతున్నా, నువ్వు బాగుపడేది లేదు, చచ్చేది లేదు. ఇది చెప్తోంది భాగవతం. ఎంత అవకాశం ఇచ్చాడు? 7 రోజుల్లో పోతుండే పరీక్షణ మహారాజుకైనా దుఃఖం కలిగిందా చెప్పండి. మా రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, 1000 ఏళ్ళు గజేంద్రుడిలాగా పోరాడతావా, 7 రోజులు భాగవతం విని ముక్తిని పొందుతావా. 1000 ఏళ్ళు పోరాటమైనా పోరాడతాం కానీ 7 రోజులు భాగవతం దగ్గర కూర్చోమంటే మనకు నమస్కారం. ఎవడింటాడండి భాగవతం? 1000 ఏళ్ళు సంసారంలో పడి చావడానికైనా ఓకే. ఎందుకని, మన బాబూజీ మహారాజు వారు చెప్పినట్టుగా ఎముకను పట్టుకునేటువంటి కుక్క దానిలో రసం ఉందనుకొని బాగా కొరుకుతూ దాని నరికే దాని పంటి కింద చేరి రక్తం వస్తుంటే ఆ కుక్క అనుకుంటుందట, నా జీవితం ఈరోజు ధన్యమైపోయింది, ఎంత రక్తం కలిగిన ఎముక నాకు దొరికింది అనుకుంటుందట కుక్క. వాస్తవానికి తన నోటిలో నుంచి వచ్చే రక్తమే ఇదని తెలియక భ్రమసిన కుక్క ఎలాగైతే భ్రాంతితో ఆ ఎముకలో సారం ఇదేని గుర్తించి అది అజ్ఞానంలో మునిగిపోయిందో, మనం కూడా అంతే. సారం లేని సంసారంలో సారం అనుకుంటూ చచ్చిందాక ఈదుతున్నాం. ఇంతకంటే అజ్ఞానం ఏముంది? అజ్ఞానానికి పరాకాష్ఠ. కాబట్టి ఏది నిజమైనటువంటి ఆ జ్ఞానం, ఏది పొందితే మనకి ఆనందం. అందుకనే ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే వీడికి ఈ విషయం తెలిసిందో ఈయన ఏది కంసుడు వెంటనే ఆవిడ కొప్పు పట్టుకొని కిందికి ఇచ్చాడు. దేవకీదేవి కొప్పు పట్టుకొని కిందికి ఇచ్చాడు. అంటే దుష్టులతో సహవాసం ఎలా ఉంటుందంటే మన వలన వాడికి ఉపయోగం అనుకున్నంతకాలం మనల్ని గౌరవిస్తాడు. మన వలన వాడికి ఉపయోగం లేదనుకుంటే మన ప్రాణం తీయడానికి కూడా వెనుకాడు. ఇది దుష్టుడికి ఉండేటువంటి లక్షణం. అప్పటిదాకా చెల్లెలు మంచి, చెల్లెలు కొడుకును కనాలట, వీడేమో కూతుర్ని కంటాడట, వీళ్ళిద్దరు వియ్యం ముందుకోవాలట, తరతరాలు జీవితం ఇలాగే నడిచిపోవాలట. ఒక క్షణం ముందు మాట్లాడిన మాటకి ఇప్పుడు ప్రవర్తించిన విధానానికి ఏమైనా పోలికుందా? అంటే దుష్టుడితో సహవాసం ఎప్పటికైనా ప్రమాదమే. వాడు జుట్టు పట్టుకుని క్రిందికి లాగాడు. మా రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, నాశనం అయ్యే ప్రతివాడు ముందు పట్టుకునేది ఆడవాళ్ళ జుట్టునే. అందుకనే భార్యాభర్తలైనా సరే ఒకవేళ జీవితంలో కోపాలు రావచ్చండి,
భార్యకు భర్త మీద రాకూడదని, భర్తకు భార్య మీద రాకూడదని లేదు. ఎందుకంటే అతి స్వతంత్రం ఇద్దరి మధ్య ఉంటుంది కనుక కాస్త చనువు ఉంటుంది భార్యాభర్తల మధ్య. ఆ చనువుతో ఓ మాట అనుకోవడానికి అవకాశం ఉంది. కొని ఒక్కొక్కసారి ఆవిడ అతన్ని చేత్తో ఇలా అనొచ్చు, ఆయనే చేత్తో ఇలా అనొచ్చు, అదేం తప్పేం కాదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోకూడదు అనేటువంటి జుట్టు, ఇది మనకు భాగవతం చెప్పింది, రామాయణం చెప్పింది, భారతం చెప్పింది. ముగ్గురు జుట్టు పట్టుకొని నాశనం అయ్యారని చెప్పారు మా గురుదేవుడు. మొట్టమొదటిది ఎక్కడ ఏమండి, మొట్టమొదటి జుట్టు పట్టుకుంది ఎక్కడ? రామాయణంలో. రామాయణంలో సీతమ్మ జుట్టు పట్టుకొని వేదవతి రూపంలో ఉన్నటువంటి అమ్మని జుట్టు పట్టుకులాగాడు రావణాసురుడు, వాడు నాశనం అయిపోయాడు. రెండవది భారతం. భారతంలో వచ్చేటప్పటికి జుట్టు ఎవరు పట్టుకున్నారు ఏమండి? దుశ్శాసనుడు. ఎవరిది ఎవరు జుట్టు పట్టుకున్నారు? వదిన గారి జుట్టుని నిండు సభలో పట్టుకులాక్కొచ్చాడు, వాడేమైపోయాడు? నాశనం అయిపోయాడు. మూడవది భాగవతం. భాగవతంలో జుట్టు ఎవరు పట్టుకున్నారు? చెల్లెలు జుట్టుని అన్న పట్టుకున్నాడు. ఇక్కడ వీడు నాశనమే. కాబట్టి ఆ జుట్టు పట్టుకొని క్రిందికి లాగేటప్పటికీ ఆవిడ నూతన వధువు కదా, ఆవిడ దుఃఖపడిపోతుంది. కారణం తెలియలేదు, ఎందుకు మా అన్న ఉన్నట్టుగా ఉండి ఇలా ప్రవర్తిస్తున్నాడో ఆవిడకి అర్థం కాలేదు. ఆ పాప చిత్తు మత్తుం, ఏదైనా పదప్రయోగం చేయాలంటే పోతనా మచ్చుల వారి తర్వాతే. ఆ పాప చిత్తమత్తున్, ఒక అద్భుతమైన పదాన్ని ప్రయోగించాడు. కంసుడికి అటండి, వాడి చిత్తమంతా పాపంతో నిండిపోయిందట. ఎందుకంటే ఉప్పు నీటి సముద్రం దగ్గరికి వెళ్ళి మంచినీరు తేవాలనుకోవడం ఎంత అసంభవమైనటువంటి పనో, అలాగే విషం దగ్గరికి వెళ్ళి అమృతాన్ని తేవడం ఎలాగైతే సాధ్యం కాని పనో, చిత్తమంతా పాపంతో నిండిపోయిన వాడికి కరుణ ఉంటుందనుకోవడం కూడా అంతే తెలివి తక్కువ పని. కరుణ లేకపోవడమే పెద్ద పాపం. ఒకళ్ళని చూసి అయ్యో అని జాలి కలిగిన హృదయం లేదనుకోండి, జాలి కలిగిన హృదయం లేకపోతే దేవుడు ఎలా ఉంటాడు అక్కడ? అందుకనే మలయాళ స్వామి వారు చెప్పేవారు, దయగల హృదయమే భగవన్ నిలయము అనేవాడు ఆయన. ఇప్పుడు భగవంతుడికి నిలయం ఏర్పరచాలంటే ఏం చేస్తామండి? మన ఇంట్లో ఎక్కడ పెట్టాలి దేవుణ్ణి? పెట్టడానికి చెక్కతో చేయిస్తే మందిరం బాగుంటుందా, పాలరాతితో చేపిస్తే బాగుంటుందా అని ఇన్ని రకాల ఆలోచన చేస్తాం కదా. అక్కడ మలయాళ స్వామి వారు ఏం చెప్పారంటే, చెక్కతో చేయించకపోయినా పాలరాతితో చేయించకపోయినా ఒక దీనుణ్ణి చూసి జాలి కలిగేటువంటి మనస్సు గనక నీకుంటే నీ హృదయాన్ని గుడి చేసుకొని నారాయణమూర్తి అందులో ఉంటాడు. ప్రత్యేకించి నువ్వు అతడికి గుడులు గోపురాలే నువ్వు వెతుక్కోనక్కర్లే, ఆయనే వెతుక్కుంటున్నాడు. ఎక్కడ నాకు సరిపోయేటువంటి భక్తుడు ఉంటాడా అని భాగవతంలో చెప్పారు. ప్రహ్లాదోపాఖ్యానంలో హిరణ్యకశ్యపుడి ఏది పొట్ట చీల్చి ఆ లోపల ఉండేటువంటి ఆ ప్రేగులు రక్తం అంతా బయట విసిరేస్తుంటే ఆయన అన్నాడు ప్రహ్లాదుడు, మా నాన్న చచ్చిపోయాడుగా స్వామి, ఇంకా అతడి దేహాన్ని ఎందుకని ఎలా బాధపడుతున్నారు, రక్తం జల్లేస్తున్నారు, పేగులు తెంచేస్తున్నారు, మాంసాన్ని ఖండిస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారంటే స్వామి చెప్పారు, నీలాంటి భక్తుడు ఎవడైనా ఇంకా వీడి గర్భంలో ఉన్నాడేమో వెతుక్కుంటున్నానన్నాడు ఆయన. ఎందుకంటే నీలాంటి గర్భంలో నుంచే కదా వాడు వచ్చాడు, ప్రహ్లాదు వచ్చింది ఎవరి గర్భంలో నుంచి? హిరణ్యకశ్యపుడి గర్భంలో నుంచి. నరసింహస్వామి అంటున్నాడు ఇంకా నీలాంటి భక్తులు ఏమైనా దాక్కున్నారేమో వీడి గర్భంలో, అందుకని వెతుక్కుంటున్నానన్నాడు. ఇప్పుడు ఎవరిని ఎవరిని వెతుక్కోవాలి? భక్తుడినే భగవంతుడు వెతుక్కుంటున్నాడు. కలియుగంలో చెప్పాలంటే ఆయనే వెతుక్కుంటున్నాడు. మరి ఎవరి హృదయంలో ఉంటాడు? కరుణ కలిగిన హృదయంలో ఉంటాడు, దయ కలిగిన హృదయంలో ఉంటాడు. ఆ దయలేని వాడు ఏం చేస్తాడు? అప్పటిదాకా ఒక మాట మాట్లాడతాడు, తన కోరిక తీరకపోతే ఇంకోలాగా ప్రవర్తిస్తాడు. పాపచిత్తుడైనటువంటి వాడికి ఈ ఏది కరుణ ఉండదు. ఈ కంసుడు అలాంటి వాడు. కంసుడు అనే పదానికి మా రామచంద్రుడు అంగ్రేజు మహారాజు వారు ఏం చెప్పారంటే, కమ్ అంటే ముక్తి సుఖము, సా అంటే చంపేవాడు, ముక్తి సుఖానికి అడ్డుపడేవాడెవడో వాడే కంసుడు అన్నాడు. ఒక్క మాటలో చెప్పేశాడు, ముక్తి సుఖానికి అడ్డుపడేవాడే కంసుడు. ఇప్పుడు మనం అందరం ఏం కోరుతున్నామండి? ముక్తే కదా, ముక్తే కదా, ధర్మార్థ కామ మోక్ష. ఉదయం మనం సంకల్పం చెప్పుకున్నాం, ధర్మార్థ కామ మోక్ష. చెట్టు చివరిది ఏమిటి? మోక్షం, ముక్తి, విడుదల. అదే కదా కోరుకుంటున్నాం, స్వామి ఉన్నంతకాలం ధర్మంగా ఉండాలి, ధర్మంగా డబ్బు సంపాదించాలి, ధర్మపరమైనటువంటి కోరికలు నాకు కలగాలి, తరువాత మోక్షం అనేటువంటిది నువ్వు అనుగ్రహించు, ఇది కదా మనం పరమాత్మ దగ్గర కోరుతున్నాం. కాబట్టి అటువంటి ముక్తినిచ్చేవాడు పరమాత్మ. ఆ ముక్తిని పొందడానికి అడ్డుపడేవాడే కంసుడు.
వాడే ముక్తి సుఖానికి అడ్డం అన్నమాట, అవరోధం. అంటే కృష్ణ సమాశ్రయణం అంటే అర్థమేమిటి? ముక్తి సుఖానికి అడ్డు కలిగించేటువంటి ఇంద్రియాల సమూహాల యొక్క ప్రవర్తనని అంతమొందింపజేసేవాడు కృష్ణుడు. అంటే సర్వేంద్రియాలకు ఆనందాన్ని కలిగించేవాడు గోవిందుడు. గోవిర్ వేదాంత వాక్యే లభ్యతే ఇది గోవింద. మహాత్ములు చెప్పారు గోవిందుడు అంటే అర్థమేమిటి అంటే వేదాంత వాక్యముల యొక్క చివరి భాగాన్ని నిలచి వేదము యొక్క సారము తానై వేదాంతానికి అర్థమై చేరవలసిన గమ్యస్థానం ఎవరైతే ఉన్నారో అతడు గోవిందుడు అని చెప్పారు. గోపాలులు గోపికలు, గో అంటే ఇంద్రియాలు, పిబతి అంటే త్రాగడం అండి. ఇంద్రియముల ద్వారా పానము చేశారు. ఎవరిని పానం చేశారు? కృష్ణుణ్ణి పానం చేశారు. ఇంద్రియాల ద్వారా కృష్ణరసామృతాన్ని పానం చేశారు కాబట్టి వాళ్ళు గోపికలు అయ్యారు. గోపికలంటే కృష్ణాష్టమి రోజున వేషం వేస్తే కాదు గోపికలు. కృష్ణాష్టమి రోజున ఈ పక్కన కొప్పెట్టి ఈ పైన చీర కట్టి గోపికల వేషం వేస్తారు. గోపిక వేషం కృష్ణాష్టమి రోజు మాత్రమే వేసేది కాదు, రోజు వేయాలి గోపిక వేషం. రోజు గోపిక వేషం ఏమిటి? ఇప్పుడు మేమందరం చీర కట్టుకోవాలా? మీరు అనొచ్చు మేము మీరంటే కడతారు లేండి మహాతల్లులు కనుక, మాలాంటి వాళ్ళు కట్టబడితే కష్టం కదా. మరి మేము కూడా చీర కట్టి లోకంలోకి రావాలంటే కష్టం కదా. మరి మేము గోపికలు కాలేము, కానీ కావాలి. ఎలా అవ్వాలి? గో, ఈ గో అంటే ఇంద్రియములు. ఇంద్రియముల ద్వారా కృష్ణుని త్రాగండి, పిబతి పిబతి త్రాగుతూ ఉండండి, కళ్ళ ద్వారా తాగండి, కృష్ణ మయంగా ప్రపంచాన్ని చూడండి, కృష్ణ శబ్దంగా ఈ శబ్దాలన్నీ వినండి, కృష్ణుడి మాటలు నోటితో మాట్లాడండి, అప్పుడు మీరు గోపికలైపోతారు. ఇక్కడ అక్కడ స్త్రీ పురుష భేదం లేదు. అక్కడ ప్రతి వాళ్ళు గోపిక కావచ్చండి. గోపికగా ఉంటేనే బృందావన ప్రవేశం, గోపికలైపోతేనే కృష్ణరసామృతానికి ఆస్వాదనకి అది ఒక ఏది అర్హత పరమాత్మని పొందడానికి. అందుకని ఇక్కడ వాళ్ళు చెప్పారు, అయ్యా ఇదిగో ఇటువంటి లక్షణం కలిగినటువంటి వాడు, వాడి హృదయంలో పరమాత్మ ఉండడు. పరమాత్మ ఉండని వాడికి కలిగే మొట్టమొదటి లక్షణం ఏమిటంటే భాగవతుణ్ణి బాధ పెట్టడం. భాగవతుణ్ణి బాధ పెట్టడం అనే లక్షణం ఒకటి నీలో చొరబడితే అక్కడ భగవంతుడు కూడా ఉండడండి, భగవంతుడు కూడా ఉండడు. అందుకనే ఎప్పుడైతే దేవకి కొప్పు పట్టుకొని క్రిందికి లాగుతున్నాడో వాడికి ఒక పేరు పెట్టాడు, ఆ పాప చిత్తున్, అంటే వాడి చిత్తమంతా కూడా పాపంతో నిండిపోయింది. కోపాగ్ని శిఖానువృత్తి గొనుగొని, ఎంత అద్భుతమైన మాట చెప్పాడో చూడండి. ఆగ్రహావేశంతో అగ్నిజ్వాలలాగా మండుతున్నాడంటే, అగ్నిజ్వాలలాగా మండుతున్నాడు. ఇప్పుడు మండుతున్న అగ్నిని వస్త్రంలో మూటగట్టుకున్నవాడు ఎంత ప్రమాదకారో, కోపాన్ని ఒళ్ళో పెట్టుకొని తిరిగేవాడు కూడా అంతే ప్రమాదకారి. మరి రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, వెనకడికి ఎవడో ఒకడు అన్నాడట, ఒరే నేను కాశీ పోయి కోపాన్ని వదిలేసి వచ్చాను. వీడు కోపాన్ని వదిలేసి వచ్చాడటండి. కోపాన్ని వదిలేశాడని ఎవరూ అనడం లేదట. వీడి బాధ ఏంటంటే వదిలేసినందుకు కాదండి, అరే ఏమిట్రా ఈ మధ్య నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కోపం తగ్గింది, కాశీ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కోపం తగ్గిందని ఎవడు అంటలేదట. వీడికి బాగా ఆ ఉక్రోషం లోపల పెరిగిపోయి పక్కింటి వాడిని పిలిచి, ఒరే నేను కాశీ వెళ్ళొచ్చాను, బాగుంది మహాప్రసాదం, వెళ్ళావని నాకు కూడా తెలుసు, ఇదిగో వెళ్ళొచ్చిన తర్వాత నాలో మార్పు గమనించావా అని అడుగుతున్నాడు. ఏ మార్పు? నాకు తెలియదే అన్నాడు. అదేమిట్రా, అక్కడికి వెళ్ళిన తర్వాత గంగలో ఏదో ఒకటి వదిలేయమంటే నేను కోపాన్ని వదిలేసి వచ్చాను. అలాగా చాలా మంచిది అన్నాడు పక్కింటి ఆయన. వీడు అప్పటికి కూడా చెప్పటం లేదు కోపాన్ని వదిలేసావు బాగుంది అని అందలేదు. వీడు అన్నాడు అప్పటికి గుర్తించలేదని, వీడు ఒక మాట అన్నాడు, ఒరే నేను కోపాన్ని వదిలేసానో లేదో టెస్ట్ చేయాలి కదా, కావాలంటే నువ్వు నన్ను తిట్టు నేను కోపడతానేమో చూద్దాం అన్నాడు. దానికి వాడన్నాడు, నీ కోపం ఉందో లేదో తెలుసుకోవడానికి ముందు నేను తిట్టాలి కదా, నేను తిట్టాలంటే ముందు నేను కోపం తెచ్చుకోవాలి కదా, నీ కోపం ఉందో లేదో తెలుసుకోవడానికి నేను కోపం తెచ్చుకోవడం నాకంత అవసరమా, అక్కర్లేదు అన్నాడు. అలాగే కోపం కలిగినటువంటి వాడు అగ్నిని వస్త్రంలో చుట్టుకొని తన జేబులో వేసుకొని తిరిగేవాడు ఎంత ప్రమాదకారో, కోపాన్ని వహించేవాడు కూడా అంత ప్రమాదకారి. కోపమనే అగ్ని వాణ్ణి వాడినే నిలువెల్లా తగలబెడుతోంది. అందుకని అక్కడ చెప్పాడు, వాడు కోపాగ్ని శిఖానువృత్తిని కనుగొని తన సల్లాపామృత ధార విక్షేపమును కొంత శాంత చేయుచు పలికెన్. అందుకని వసుదేవుడు ఇంత కోపంతో ఊగిపోతున్నటువంటి కంసుణ్ణి చూసి తన అమృత వచనాలతో అంటున్నాడు, అన్నము నీవు చెల్లెలకి అకట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో మిన్నుల మ్రోతలే విధము మేలని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వదింపుకుమన్న వేడెదన్.
ఇక్కడ వసుదేవుడు అంటున్నాడు, బాబా ఏం జరిగింది, ఇప్పటిదాకా బాగానే రథాన్ని నడుపుతూ ఇంత దూరం తీసుకొచ్చావు కదా, నువ్వు అన్నగారికి చెల్లెలకి ఏమేమి ఇవ్వాలి? అన్నకు ఒక ఆదరణ ఉన్నది, చెల్లెల్ని ఏ విధమైన మర్యాద ద్వారా పంపించాలి? మా గురువుగారు చెప్పేవారే, భర్త పెట్టినటువంటి 50,000 రూపాయల చీరైనా సరే బీరువాలో పెట్టి తిరుగుతారేమో కానీ పుట్టింటి వారు పెట్టిన 50 రూపాయల జాకెట్ ముక్కను 100 ఏళ్ళకు చూపించొస్తారట ఆడవాళ్ళు. ఎందుకంటే పుట్టింటి మీద ఉండేటువంటి మమకారం అంత గొప్పది. ఎవరిని ఏమైనా అంటే ఒప్పుకుంటారే కానీ వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఒక మాట అన్నారనుకోండి, ఇక వాడికి ఆ రోజున అన్నం ఉండదు. భర్త అయినా సరే ఎంత గొప్పవాడైనా కావచ్చు కాక మా ఇంటి వాళ్ళని అంటావా, పైగా ఆడవాళ్ళకి ఎవరంటే మమకారం అంటే పుట్టింటి వాళ్ళు అంటేనే. కుంతీదేవి భాగవతంలో కృష్ణుడిని ఒక మాట అడిగింది, ఎందుకంటే ఆధారం లేకుండా ఇది చెప్పకూడదండి, మళ్ళీ రేపు భాగవతానికి రారు వాళ్ళు, ఆధారం లేకుండా చెప్తే ఒప్పుకోరు మీరు. కుంతీదేవికి మాట అడిగింది కృష్ణుణ్ణి. మొట్టమొదటిసారి ఆవిడ ఒక కోరిక కోరుకుందండి, యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఎంత అద్భుతమైన మాట అండి, ఆవిడకి మోహం ఎక్కడుందో చెప్పింది కుంతీమాత. ఎక్కడుందండి మోహం? యాదవుల యందు. ఎందుకని యాదవుల యందు మోహం ఉంది? ఆమె పుట్టింటి వాళ్ళు యాదవులు. సోరసేనుడి కూతురండి కుంతీమాత, పృథు మహారాజు చేత ఆవిడ కుంతి భోజుడి ఇంట పెంచబడింది కాబట్టి ఆవిడకి కుంతి అనే పేరు వచ్చింది, కానీ ఆవిడ అసలు పేరు పృథా అనేటువంటి ఆవిడ. పృథ కుమారుడు కాబట్టి పృథ్వీ పార్థుడు అనే పేర్లు మనకి చక్కగా అర్జునుడికి వస్తాయి, బాగా భారతంలో చెప్తారన్నమాట. అసలు ఆవిడ చెప్పిన మాట ఏమిటంటే, యాదవులందు నాకు మొట్టమొదటి భ్రాంతి నా పుట్టింటి మీద ఉంది, ముందు దాన్ని తొలగించు స్వామి. తర్వాత రెండవది ఎవరి మీద ఉంది? పాండుసుతులందు. ఏమండి పిల్లాడు ఏదో హాస్యానికి ఒక మాట అంటాడు, మా మేనమావలు మాకేం పెట్టలేదు, తల్లి ముందు అంటాడండి ఎవరో తనకు పుట్టినవాడే, మా మేనమావలు ఏం పెట్టలేదు. ఇక వెంటనే ఆవిడకి రోషం పొడుచుకొచ్చేస్తుంది, అంటే మీ తండ్రి వాళ్ళ తరపు వాళ్ళు ఏమైనా అను కానీ మా పుట్టింటికి జోలికి వచ్చావా, నీకు మీ నాన్నకి ఇద్దరికి 3 ఉంది ఒంటి అంటే ఒప్పుకోరండి. మేన సంబంధం అది, మేలు సంబంధం. అందుకని ఆవిడేం కోరుకుంది, ముందు వాళ్ళ ఎందుకు భ్రాంతి పోవాలి. రెండవది పాండుసుతులని, ఘనసింధువు చేరెడి గంగ భంగిని పాద కల్మల సరోజములందు అత్యాదర వృత్తితో కదిగి చేయునట్లు చేయు కదయ్యే ఈశ్వర. ఎలాగైతే భూమి మీద పడ్డటువంటి చినుకు గంగని చేరేటప్పుడు ఉత్సాహంతో పరుగులు పెడుతోందో అలాగని పాదకమల సరోజముల దగ్గరికి చేరేటువంటి బుద్ధిని నాకు దయచేయి అని కుంతీమాత చిట్ట చివరిసారి కృష్ణ భగవానుడిని కోరుతుందన్నమాట భాగవతంలో. అలాగే ఇక్కడ చెల్లెలంటే ఏంటో చెప్తున్నాడు వసుదేవుడు, బాబా మీ చెల్లెలకి ఆదరించడానికి 1 రూపాయి ఇచ్చిన అంటే ఒక మాడ చీరలు ఇచ్చిన మన్నన చేసిన, నువ్వు డబ్బు ఇవ్వక్కర్లేదు మీ చెల్లెలకి, నువ్వేం చీరా సారే పెట్టక్కర్లేదు, బాగున్నావా అని ఒక మాట అంటే చాలటండి పొంగిపోయిద్దట. అలాంటి లక్షణం పుట్టింటి వాళ్ళకు ఉంటుందట అండి, బాగున్నావా అని అడిగితే చాలు, మన్నన చేయుటు బాగున్నావా అమ్మని పలకరించు చాలు, పైగా మధుర మంజుల భాషలను ఆదరించుటు. నువ్వేం పెద్ద పెద్ద మణులు మాణిక్యాలు ఇవ్వక్కర్లే, ప్రేమగా చెల్లి అని ఒక మాట పిలిస్తే నీ ఆ చెల్లెలు పొంగిపోతుంది, అటువంటి లక్షణం కలిగింది కదా. అలాంటి ఆవిడిని నువ్విలాగా ఎక్కడో అశరీరవాణి ఆకాశవాణి పలికిందని ఆవిడ జుట్టు పట్టుకుని క్రిందికి లాగి చంపాలని చూస్తున్నావే, ఇది ధర్మమేనా అని అడిగాడు. పైగా నేనితోడ పుట్టు మృత్యువు జనులకు తెల్లి నేలైన 100 ఏళ్లకైనా తెల్లంబు మృత్యువు దేహంబు పంచతనంద కర్మానుగుండై శరీరి మారు దేహమునూది మరి తొంటి దేహంబు బాయును దాని పూర్వభాగమెత్తి వేరుంటిపై పెట్టి వెనుక భాగం వెత్తి గమనించు తృణుజలు కయును పోలే వెంటవచ్చు కర్మ విసరంబు మునుమేలు కన్నమేన నరుడు కన్న విన్న తలపబడిన కార్యతంత్రంబు కలలోన పాడి తోడగాన పడిన ఎట్లు. ఇక్కడ వేదాంతం చెప్తున్నాడండి వసుదేవుడు, అసలు ఈ దేహం యొక్క రహస్యం ఏమిటో చెప్తున్నాడు. జన్మ ఎత్తినటువంటి వాడికి శరీరంతో పాటు మృత్యువు కూడా ఉంటుందండి, ఎందుకంటే లోకంలో ఎప్పుడైతే మనం ఈ భూమి మీదకి వచ్చామో పుట్టడంతో పాటు చావడం కూడా ఒకటి ఉంది. కానీ మానవుడు ఏమనుకుంటున్నాడంటే ఆఖరికి తనే చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు గోడ కొడుతూ ఉంటాడు, తండ్రి చచ్చిపోయినా గోడకి వీడే మేక కొట్టాలి, తాత ఫోటో పెట్టాలన్నా వీడియో మీకు కొట్టాలి, రేపు నా ఫోటోకు నా మనవడు కొడతారనే విషయం నేను మర్చిపోతున్నాను, అదే పెద్ద విచిత్రం. రేపు నా ఫోటో కూడా వేలాడుతుంది, నా మనవడు ఎక్కి కొడతాడు అక్కడ, అది మర్చిపోతున్నాను, పెద్ద విచిత్రం అది. అందుకని మేని తోడ పుట్టు మృత్యు, ఎప్పుడైతే దేహం వచ్చిందో దానికి తోడు ఇది వెళ్ళిపోతుంది. మృత్యు ఒక్కొక్క రోజు గడిచిపోతుందంటే మనం శ్మశానానికి వెళ్ళడానికి దగ్గరికి అడుగు వేస్తున్నాం, అది మనం గుర్తించడం లేదు. ఇంకో మాట చెప్పాడు, నిన్ను నేడైనా నూరేళ్లకైనా, అది ఈరోజు కావచ్చు లేకపోతే నూరేళ్లకైనా కావచ్చు, మృత్యువు తప్పదు. మృత్యు అంటే అర్థమేమిటి? పంచమహాభూతాలు ఈ మహాభూతాల్లో కలిసిపోవడమే. దేనికి దానికి అప్పచెప్పేయాలి. ఏది మనం రుణం తీసుకున్నామో ఆ రుణానికి మనం అప్పచెప్పేయాలి. అనంతమైనటువంటి కనిపించినటువంటి ఏ దేహంలో నిలబడి ఉన్నదో అది ఆకాశంలో లీనమైపోతుంది. ఇన్ని మార్లు పీల్చిన దానికి వాయువు వెళ్ళిపోతుంది. లోపల అగ్ని రూపంలో ఉండి శరీరము మొట్టమొదటిసారి వాడికి శరీరంలో నుంచి జీవుడు వెళ్ళిపోయాడని అంటారు కదా, అప్పుడు ఏమవుతుంది? ఒక చల్లదనం ఆవరించేస్తుంది శరీరానికి, అంటే ఉష్ణము వెళ్ళిపోతుంది, వాయువు వెళ్ళిపోతుంది, జలము వెళ్ళిపోతుంది, పృథివీ, ఆ తరువాత మనకు అగ్ని రూపంలో కాష్టంలో బూడిద రూపంలోనో లేకపోతే పృథివీలో కలిపేస్తే ఆ పంచభూతాల్లోనూ ఇది లీనమైపోతుంది. ఏది మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామో అదంతా అప్పచెప్పేయాలి. అది ఈనాడో రేపో ఎప్పుడవుతుందో చెప్పలేము. అలాగే ఇప్పుడు ఆకు పురుగుని చూడు, ఇక్కడ ఉపమానం చెప్తున్నాడు. తృణజలూక న్యాయము అంటారండి దీన్ని. తృణజలూక న్యాయం అంటే మీరు ఆకు పురుగుల్ని చూస్తారు, అదేం చేస్తుంది? ఒక గడ్డి మీద తన తలని పెట్టి జరుగుతూ ఉంటుంది. ఈ జరిగేటప్పుడు ఆకులో ఉండేటువంటి ఆ పదార్థం అంతా తింటూ ముందుకెడుతుంది. ఇలా వెళ్ళి ఈ ఆకు పూర్తి కాగానే మరలా ఇంకొక ఆకును వెతుక్కొని దాని మీదకి తన ముందు భాగాన్ని ఎత్తిపెట్టి దాని వెనక భాగాన్ని అది లాక్కుంటుంది. అలాగే ఈ జీవుడు కూడా కర్మ పూర్తి కానంత వరకు మరలా మరలా దేహాన్ని ధరించడానికి ఆ కర్మ చేయడానికి యోగ్యమైనటువంటి దేహాన్ని వెతుక్కుంటూ వీడిక్కడ సంచరిస్తూనే ఉంటాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అగాయురింద్రియా రామో మోహం పార్థ సజీవతి. భగవద్గీతలో స్వామి చెప్తాడు, ఎప్పటి వరకైతే నీ కర్మ పరిపక్వం కాదో ఈ చక్రంలో నువ్వు మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉండవలసిందే. ఎప్పుడైతే నీకు ఇందులో నుంచి విముక్తి కావాలో, విముక్తి అయ్యేటువంటి స్పృహ కలుగుతుందో ఆ సమయంలో ఆశ్రయించవలసింది నన్నే అని భగవద్గీతలో స్వామి చెప్తాడు. అలాగే ఇక్కడ కూడా కర్మ పరిపక్వం కానంత వరకు ఇది తప్పదు, ఇలా తిరుగుతూనే ఉండాలి. అలాగే శరీరం ధరించినటువంటి జీవుడు కూడా తన కర్మను అనుసరించి మరొక దేహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ శరీరాన్ని విడిచిపెడతాడు. అయితే వీడు దేహాన్ని విడిచిపెడుతున్నాడే కానీ బుద్ధులు మాత్రం మార్చుకోవడలేదు. బుద్ధి మారినంత వరకు శరీరాలు వస్తూనే ఉంటాయి. పురుషోత్తముడి మీద బుద్ధి నిలబెట్టనంత వరకు శరీరాలు వస్తూనే ఉంటాయి. అందుకనే కారణమేమిటి, శరీరానికి కారణం బుద్ధి కారణం అన్నాడండి ప్రహ్లాదు. అందుకనే పురుషోత్తముని మీది బుద్ధి వాడి మీద పెట్టండి, అంతేగాని మీ బుద్ధి నశింపయ్యేటువంటి వాటి మీద పెట్టకండి. ఈ కాలంలో తినేసి మళ్ళీ ఇంకో రూపాన్ని పొందేటువంటి పదార్థాల మీద మీరు వ్యామోహాన్ని పెంచుకోకండి. ఇది మనకు భగవంతుడు చెప్తున్నటువంటి హితం అన్నమాట. అందుకని ఎవరైతే దీనికి అనుగుణమైనటువంటి జన్మనెత్తి తీరాల్సిందే. రామకృష్ణానంద స్వామి వారు చిన్న కథ చెప్పేవారు, ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఇద్దరు ఎవరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ కలిసి బాగా రోజు ఒకడేమో సత్సంగాలు చేసుకునేవాడు, ఒకడేమో వ్యాపకాల్లో మునిగిపోయేవాడు. ఇతడు రోజు అనేవాడు, ఒరే సత్సంగానికి రావచ్చు కదా, మహాత్ముల దగ్గరికి రావచ్చు కదా అంటే వాడు ఇదేం పట్టించుకోకుండా వాడి జీవితాన్ని వెళ్ళగుచ్చేశాడు. అయితే కొంతకాలం తరువాత ఇద్దరూ దేహాన్ని విడిచారు. ఒకడేమో దేవలోకంలో ఈ భాగవతాలు, ఈ హరికథలు, భగవంతుని యొక్క తత్వ విచారణ ఇది జరిగేటువంటి సభలో అతడున్నాడు. ఇక వీడేమైపోయాడో ఇతడికి అవగతం కాలేదు, తెలియలేదు. కొంతకాలం తర్వాత ఇతడు ఎందుకో ఆలోచిస్తున్నట్టుగా అక్కడ ఉన్నవారికి అనిపించి, ఏమయ్యా ఇంత ఆనందంగా తత్వ విచారణ జరుగుతోంది, ఇటువంటి సాన్నిధ్యం లభించింది, కానీ నువ్వేదో ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఏమిటి కారణం అని ఒక దేవదూత వచ్చి అడిగాడు.
అడిగితే వాడన్నాడు, ఏమండి మేము ఇద్దరం చాలా మంచి స్నేహితులం అండి, వాడు మాకు భూలోకంలో ఉన్నంతకాలం వాడు ఇటువంటి మహాత్ముల కార్యాలకు రమ్మంటే రాకుండా వాడు వాడి వ్యాపకాల్లో మునిగిపోయాడు, నేనేమో దేహం విడిచి ఇక్కడ ఈ లోకంలో ఇంత ఆనందాన్ని పొందుతున్నాను, మరి వాడేమైపోయాడో, వాడికి ఏ గతులు కలిగాయో అని నాకు కాస్త విచారంగా ఉంది అండంతో పాపం జాలేసింది. ఎవరికా దేవదూతకి. ఆయన అన్నాడు, అబ్బాయి నువ్వు ఇంత ఉన్నతమైన సంస్కారం కలిగిన వాడి గనక ఎవరికి ఇవ్వని అవకాశం నీకు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి మీ భూలోకంలో మీ స్నేహితుడు ఏ రూపంలో ఉన్నాడో వాణ్ణి నేను చూపిస్తాను, వాణ్ణి నువ్వు మళ్ళా ఇక్కడికి తీసుకొచ్చేట్టుగా నీకు మాత్రమే అవకాశం ఇస్తున్నాను, వెళ్ళి వస్తావా అన్నాడు. సరేనండి, అంతకంటే మహద్భాగ్యమా, వాడు ఎక్కడున్నాడో చూపించండి అన్నాడు. వాడెక్కడున్నాడండి, ఓ పంది రూపం ఎత్తి బురదలో పొరుగుతున్నాడు వాడు. వాడి వైపు చూపించాడు, అదిగోరా నాయన నీతో స్నేహం చేసిన వాడి గతి ఇదిగో, వాడు వ్యాపకాల్లో పడిపోయి వ్యవహారాల్లో మునిగిపోయి అలా పడున్నాడు, వెళ్ళు వెళ్ళి వాడిని ఈ లోకానికి తెచ్చుకో. వీడు వెళ్ళి వాడితో, ఒరే నన్ను గుర్తుపట్టావా అన్నాడు. వాడన్నాడు, నువ్వెవరు విరా అన్నాడు. ఒరే గతంలో మన ఇద్దరం స్నేహితులవురా, ఇదిగో నేనేమో ఈ విధంగా ఓ మంచి మార్గంలో ప్రయాణం చేసి నా జీవితాన్ని ఇలా ధన్యత చేసుకున్నాను, నువ్వేమో చెప్పిన మాట వినకుండా ఇలా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, చూడు ఎలాంటి జన్మెత్తావో అని చెప్తే, అయితే ఎందుకు వచ్చావు అన్నాడు వాడు. ఏం లేదు, అక్కడ దేవదూత నాకు అవకాశం ఇచ్చాడు, నాతో పాటు నిన్ను కూడా నేను తీసుకెళ్లే అవకాశం వచ్చింది, నువ్వు వస్తావా అని అడిగాడు. వాడన్నాడు, నాకు ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు, ఎంత బాగుందో ఇక్కడ, అక్కడేముంటాయో ఒకసారి చెప్పు అన్నాడు. అక్కడ ఉద్యానవనాలు, కల్పవృక్షాలు, నృత్యాలు, భగవంతుడి యొక్క తత్వ విచారణ, భాగవతోత్తముల యొక్క సహవాసం ఇంత గొప్పగా ఉంటుంది అంటే వాడు అంటున్నాడు. ఇంకా ఏముంటుంది, ఇంకా ఏముంటుందంటే వాడికి చెప్పి చెప్పి విసుగొచ్చి నీకేం కావాలో చెప్పరా అన్నాడు. వాడు అన్నాడు, ఒక మంచి మురుక్కుంటుంటే చెప్పు వస్తానన్నాడు. ఓ మంచి మురుక్కుంటుంటే చెప్పు, అక్కడికి వస్తాను అంటే వాడి బుద్ధి ఏమిటి, దేవలోకం పోయినా వాడికి మురుక్కుంటే కావాలి అంటే వాడి బుద్ధి అక్కడే నిలబడిపోయింది. ఆ జన్మలో వాడు ఎంత సౌఖ్యాన్ని అనుభవిస్తున్నాడో ఆ విషయం ఏమీ తెలియలేదు ఇతడికి. ఇతడికి ఏది ఆనందం, అందులో ఉండేటువంటి ఆ దుర్గంధమే చాలా ఇష్టంగా అనిపించింది అన్నమాట. అందువల్ల సంస్కారాన్ని బట్టి జన్మలు వస్తాయి. ఉత్తమ సంస్కారం కలిగితే ఉత్తమ జన్మలు వస్తాయి. ఇప్పుడు నువ్వు కోపాన్ని వహించి ఇవో ఇంత ఉత్తమురాలు నువ్వు హింసిస్తే ఇంకా నువ్వు చెప్పరానటువంటి దుఃఖపు జన్మలు పొందుతావు తప్ప పరమాత్మకు చేరువు కావాలంటే దుఃఖాన్ని విడవాలి. అలాగే ఏది మృత్యువుకు కారణమవుతుందో ఆ కారణము నిన్ను పొందే లోపులోనే భగవంతుణ్ణి గుర్తించాలి. ఎప్పటికైనా మృత్యు వచ్చి తీరుతుంది. అది ఎవరిని వదిలిపెట్టదు, పండితుడిని వదిలిపెట్టదు, పామరుణ్ణి విడిచిపెట్టదు. ఇక్కడ శ్లోకాలు చదివినంత మాత్రాన మనమేదో 100 సంవత్సరాలు ఉంటామని, అతనికి శ్లోకం కూడా రాదు కాబట్టి తొందరగా చచ్చిపోతాడని లేదండి నియమం. శ్లోకాలు చదివిన వాడు పోతాడు, శ్లోకాలు చదవకుండా ఉన్నవారు పోతారు. అయితే ఈ పోవడం వెనకాతల వారు పొందేటువంటి లోకాలు ఉంటాయి. మంచి కర్మ చేసుకుంటే ఇంకొక జన్మరాహిత్య స్థితికి వెళ్ళేంత వరకు ఉత్తమమైనటువంటి వాళ్ళ జన్మను పొందుతాడు. శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోపి జాయతే. అలాగే ఇక్కడ కూడా నీవి కోపంతో పాపంతో దుష్టమైనటువంటి జన్మలు పొందే కర్మ ఎందుకు చేస్తావు కంస, నిన్ను నీవు మార్చుకో. ఇలాగా ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు వెళ్లే లోపల మనల్ని సంస్కరించుకునే ప్రయత్నం చేసుకోవాలని వసుదేవుడు చెప్పాడు. అయితే వీడు వింటాడా ఆప్తవాక్యాలు? చూడండి, మా మలయాళ స్వామి వారు చెప్పేవారు, జ్వరం వచ్చిన వాడికట జిలేబీ చేదుగా ఉంటుందండి. జిలేబీ తెచ్చి జ్వరం వచ్చిన వాడికి పెట్టామనుకోండి, వాడేమంటాడు, ఇంత చేదు వస్తువు తెచ్చినావు పెట్టావేమంటాడు. వాస్తవానికి జిలేబీలో చేదు లేదు, వీడి నోటికి వచ్చినటువంటి ఏ దోషమైతే ఉందో ఆ దోషము మధురాన్ని కూడా ఏం చేసింది, అక్కడ చేదుగా ఉండేలా చేసింది. అలాగే తత్వము తలకెక్కాలంటే దుర్మార్గపు లక్షణం కలిగిన వాడికి తత్వం తలకెక్కదు. వాడు తత్వం విన్నా అది జీర్ణింపజేసుకోవాలంటే ముందు వాడి యొక్క బుద్ధి ప్రచోదనం కావాలి, వాడు దాన్ని అంగీకరించి ఉండాలి. అంగీకరించకపోతే ఎంత జ్ఞానం వాడికి పోయాలని చూసినా, ఎంత మనం వాడిని పరిపక్వత స్థితికి తీసుకురావాలని చూసినా వాడు వాడిలాగే ఉంటాడే తప్ప నీ స్థితికి రానే రాడు. ఇటువంటి వాడికి చెప్పడం కూడా దాన్ని ఏమంటారు మహాత్ములు, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు, అందేందుదేములు మహాబలిర శంఖారావములని పోతనామాచ్యుల వరకు పద్యంలో చెప్పేశారు అన్నమాట. అలాగే ఇక్కడ కూడా కంసుడేం మారలేదు. అయితే వసుదేవుడు ఆలోచించాడు, ఇప్పుడు కాలం అనుకూలంగా లేదు. కాలం అనుకూలంగా లేనప్పుడు కాలానికి ఎదురు వెళ్లకుండా కాలానికి అనుగుణంగా ఆలోచన చేయడము ఎవరైతే మహాత్ములు ఉన్నారో, పుణ్యపురుషులు ఉన్నారో, వాళ్ళు ఆలోచించే విధానం. అలాగే వసుదేవుడు అనుకున్నాడు, సరే వీడు ఎంతకాలం ఈ మాట వినడం లేదు కనుక ఒక ఉపాయం పన్నుదాం. ఏం చేశాడు ఆయన? ఆపన్నురాలైన అంగన రక్షించి సుతుల నిత్యదన నట శుభమునేడు మీరెవ్వడెనంగును నెలత ప్రాణంబుతో నిలచిన మరునాడు నేరరాదే. సుతులు పుట్టిరయేని సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చేనేని బ్రహ్మచేతను వీడు పాటే మిగును లేక ఉండునే ఉపాయం ఒకటి లేదే. కొంత మ్రాతుల గల్పకపోయి వహ్ని ఎగసి దవ్వుల ఉన్న వాణి దహించు భంగి కర్మ వశమున భవమృతి కారణములు దూరగతి పొందు ఇక నేల తోట్రుపడగా. పరమాత్మను ఆశ్రయిస్తే ఆపద కాలంలో నీ బుద్ధి రూపంలో ఉండి ఆయన నిర్ణయం చేయిస్తాడండి. పరమాత్మను ఆశ్రయిస్తే ఏమిటండి నాకు లాభం? చాలామంది అంటారు, ఏమండి నేను దేవుణ్ణి పూజిస్తే ఏమిటి నాకు లాభం అంటే, ఆపద కాలంలో నీ బుద్ధి ఎటువంటి వైపుకు ప్రయాణం చేయాలో తాను లోపల నిలబడి నీకు నిర్ణయ రూపంలో తన శక్తిని నీకు అందిస్తాడు. ఆ రోజున నువ్వు నిర్ణయం తీసుకుని నీవు కాదు, మనకు చాలా అనుభవాలు ఉంటాయి ప్రపంచంలో, జీవితంలో మనం ఒకసారి ఒక నిర్ణయం మొండిగా తీసేసుకుంటామండి, ఆ మొండి నిర్ణయం మన జీవితాన్ని బాగుపరుస్తుంది. ఆ సమయంలో మనం కొద్ద దూరం ఆలోచించాక ఏమిటి నేను అలా నిర్ణయం తీసేసుకున్నాను, ఆ రోజున నిర్ణయం తీసుకున్న తర్వాత ఎంత బాధపడ్డాను కదా, కానీ ఈ రోజున నిర్ణయం తీసుకోవడమే మేలుగా అనిపించింది కదా, ఆ నిర్ణయ రూపంలో నన్ను నిలబెట్టింది ఎవరు, అటువంటి ఆలోచన కలిగింపజేసింది ఎవరంటే నువ్వు ఆశ్రయించినటువంటి దైవమే, నువ్వు పట్టుకున్నటువంటి పాదమే ఆ నీకు అటువంటి బుద్ధిని ప్రేరేపణ చేసి నిర్ణయం తీసుకునేట్టుగా ఆ రోజు నిలబడింది. ఇప్పుడు పరమాత్మ ఎటువంటి బుద్ధిని ప్రచోదనం చేశాడు వసుదేవుడిగా అంటే, ఆపన్నురాలైన అంగన రక్షించి. ఇప్పుడు నేను దేవకీదేవిని రక్షించాలి, సుతుల నిచ్చేదనంత శుభము నేడు. సరే పుట్టిన పుట్టేవాడి కొడుకుల వల్ల కదా అపాయమని అశరీరం అని చెప్పింది, ఆ పిల్లల్ని ఇచ్చేస్తే పోతుంది కదా, మీద ఎవుడు రుంగును ఆ తర్వాత ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి ఎందుకు చెప్పండి, భగవంతుడు ఏ క్షణాన ఎవరికి ఏది నిర్ణయం చేశాడో ఎవరికి తెలుసు. అందుకనే మనకి సత్యహరిశ్చంద్ర పద్యాల్లో అంటుంది, ఎక్కడో పిల్లల్ని పెట్టినటువంటి తల్లి పక్షి తండ్రి పక్షి ఈ రెండింటికి ఆహారం తీసుకురావడం కోసమని ఎక్కడికో ఎగిరిపోతాయి కదా, తీసుకొద్దామనే ఆశతో పక్షులు వెళ్ళాయి, తెస్తే తిందామనే ఆశతో పక్షులు ఎదురు చూస్తున్నాయి. ఈ లోపల ఏ వేటగాడి కంటపడి ఏ తల్లి తండ్రికి ఎక్కడ ఆపద కలిగి ఆ వెళ్ళిన పక్షులు మళ్ళీ తిరిగి గూటికి చేరతాయో లేదో, లేకపోతే ఇక్కడ గూట్లో ఉన్న పక్షుల మీద ఎవరికన్నో పడి ఇవి కూడా శరీరాన్ని వదిలేసేటువంటి వ్రాత పరమాత్మ వ్రాశాడో, లేక జీవితాంతం నిలబడేటువంటి వ్రాత వీటి నుసుట రాశాడో ఎవరు చెప్పగలరు. తల్లే బంధింపబడుతుందో తండ్రే బంధింపబడతాడో రెండూ బంధింపబడతాయో పిల్లలే లేకుండా పోతాయో ఎవడు ఎరుక, దీనికి ఏమిటి కారణం? విధి కారణం. పరమాత్మ శాసనాన్ని ధిక్కరించేవాడు ఇది కాదని అనేవాడు ఒక్కడు దొరకడు. అది ఎలా చెప్పచ్చు? దానికి ఉపమానం కూడా చెప్పాడు వసుదేవుడు. అడవంతా తగలబడుతోంది, తగలబడ్డ చోట అగ్నిదేవుడు ఇక్కడ ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇంకొక ప్రాంతాన్ని అగ్ని దహించి వేయడం మనం చూశామా లేదా? ఇప్పుడు చూడండి, ఒక చోట అడవుల్లోకి వెళితే అడవులు తగలబడ్డ చోట ఒక రౌండ్ ప్రదేశంలో పచ్చగా ఉంటుందండి, దాని చుట్టూ అంతా తగలడిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంత తగలబెట్టిన అగ్నికి ఆ కొద్ది ప్రదేశం ఏమైనా ఆటంకమా చెప్పండి? ఆ కొద్ది ప్రదేశాన్ని తగలబెట్టలేకపోయాడు అగ్నిదేవుడు అంటే పరమాత్మ నిర్ణయం చేశాడు ఈ ప్రదేశానికి అగ్ని అంటడానికి వీలు లేకుండా ఉండుగాక అని ఆయన నిర్ణయం. ఆయన నిర్ణయాన్ని ధిక్కరించే అధికారం పంచభూతాల్లో దేనికీ లేదు. అలాగే ఏడుగురు బిడ్డలు, ఎనిమిదో వాడు చంపుతాడు, ఈ ఎనిమిదో వాడు పుట్టేంత వరకు ఈ కంసుడికి ఆపదలు రాకుండా ఉంటాయా? ముందు ఈవిడంటూ బ్రతికితే కదా బిడ్డలు రావడానికి అవకాశం ఉండేది. అందువల్ల కొడుకుల్ని ఇస్తాను అని మాటిచ్చి దేవకిని బ్రతికిస్తే రేపటి రోజున ఈ కాలంలో వాడు మృత్యువు చేత ఏ ఆపద పొందకుండా ఉంటే కదా అని ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఓ మాట చెప్పాడు. అయ్యా, ఎనిమిదవ గర్భంలో పుట్టినవాడు కదా నిన్ను చంపుతాడని అశరీర వాడి పలికింది. ఎనిమిదవ చూను వీణిన్ దునుమాడినచు మింట దూరపు పలుకులు వినబడి ఏల తప్పును వనితను వినిపించు టొప్పు వైడంబనచు. ఎనిమిదవ గర్భంలో పుట్టినవాడు కదా వీణి సంహరిస్తానని చెప్పాడు, ఆ సూటైనటువంటి మాటలు ఎలా తప్పుతాయి కనుక త్వరగా నా భార్యను విడిపించడం మంచిది అని ఆలోచించి, బావా ఈమెకు పుట్టినటువంటి కొడుకుల వలన కదా మరణిస్తావని చెప్పింది అశరీరవాణి, ఈమెకు పుట్టినటువంటి కొడుకులందరినీ వరుసగా నీకు సమర్పిస్తాను, వారిని చంపుదువు కానీ ఈవిడిని విడిచిపెట్టు అని కంసుడిని ప్రతిమిలాడుతూ కంసుడు కూడా ఒప్పుకునేట్టుగా ఆయన కూడా అంగీకరించాడు. ఏమండి పరమాత్మ కూడా నవ్వుకుంటున్నాడు, ఒరే కంస అసలు నీవి దేవకిని చంపేస్తే నేను పుట్టే అవకాశమే నీకు ఉండదు కదా, ఈవిని చంపేస్తే కథ తీరిపోతుంది కదా, అందుకనేనండి పరమాత్మ ముందు చెప్పినా కానీ మనం ఏమి చేయలేము, ఆయనకు అనుగుణంగానే మన బుద్ధులు కూడా నడుస్తాయి. ఇక్కడ ఎవరితోనో చెప్పలేదు నీ చావు వస్తుందని కంసుడితోనే చెప్పాడు, ఎవరికి పుడతాడో కూడా రహస్యంగా చెప్పలేదు దేవకికే అని చెప్పాడు, ఎన్నో గర్భంలో వస్తానో కూడా రహస్యం పెట్టలేదు 8వ బిడ్డ అని చెప్పాడు. ఇంత రహస్యాన్ని భేదించి అరచేతిలో అరటిపండులాగా మృత్యువు గురించి చెప్తే నిద్ర లేకుండా నిరంతరం చచ్చాడండి కంసుడు, నిద్ర లేకుండా చచ్చాడు. కాబట్టి పరమాత్మ నిర్ణయాన్ని శాసనాన్ని మనం దాటలేము. మనం దాటలేనప్పుడు ఏం చేయాలి, రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ప్రవాహంలో నిట్ట నిటారుగా ఉన్న చెట్లు కూలిపోతాయి, గడ్డి పరకలు మాత్రం బ్రతుకుతాయి అన్నాడు. గడ్డి పరకలు బ్రతకడానికి కారణం ఏంటంటే ప్రవాహానికి తల ఉంచుతాయి గడ్డి పరకలు, కానీ చెట్లు ఉంటాయే బాగా నిర్ర నిలుక్కొని నేనింతే నీ అంతే, నేనింతే అంటే నీ అంతే అంటాడు పరమాత్మ. ప్రవాహంలో కొట్టుకుపోతాయి కానీ గడ్డిపోచలు ఏం చేస్తాయి, గౌరవించి వంగుతాయి, ఆ గడ్డిపోచలు తల ఉంచుతాయి, తల ఉంచుతాయి కాబట్టి బ్రతుకుతాయి. ప్రవాహం వెళ్ళిపోయిన తర్వాత గడ్డిపోచలు లేస్తాయి. చెట్లు లేస్తాయా, కొన్ని వేల సంవత్సరాలుగా ఉంటాయి చెట్లు, లేస్తాయా, ఓ సంవత్సరం కూడా ఉండదు గడ్డిపోచలకి, మన కళ్ళ ముందే పెరుగుతాయి కానీ వెంటనే అవి లేస్తాయి. కారణమేంటి, వినయం, వంగి ఉండడం, పరమాత్మకు దీర్ఘ శరణాగతి చేయడం. శరణాగతి ఒక్కటే మనం చేయగలిగినటువంటి భక్తులలో పరమోత్కృష్టమైన భక్తి ఏమిటంటే శరణాగతి. మా రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, గెలిస్తే ఇంద్రియాలు జయించు, లేకపోతే ఇంద్రియాలని పరమాత్మకు శరణాగతి చేయి. వీరుడిగా నిలబడు, దాసుడిగా పరమాత్మ దగ్గర వంగి నిలబడు. వీరుడిగా ఉన్నావా ఇంద్రియాన్ని జయించు పర్వాలేదు, అంతటి వీరుడు అయితే అవి జయించడం నీకు సాధ్యం కాకపోతే వాటిని తీసుకెళ్ళి ఎవడ దగ్గర అయితే వాటి మాట వింటాయో వాడి దగ్గర దాస్యం చేయించు, పరమాత్మకు యజమానిగా నిలబెట్టు, ఇంద్రియాన్ని దాసుడిగా చేయి. వాడు ఎక్కడ అనగొట్టాలో అలా అనగొడతాడు, ఎలా నేర్పాలో అలా నేర్పుతాడు. నీకు నేర్పడము రాదు, లొంగ తీసుకోవడం రాదు, కాబట్టి లొంగి ఎవరి దగ్గర లొంగి ఉంటాయో వాడికి దాసించే. అందుకే నాయకుడికి హృషీకేశుడు అని పేరండి పరమాత్మకి. హృషీకములు అంటే ఇంద్రియములు, ఈశుడు అంటే పరమాత్మ. ఇంద్రియాలు ఎవరు చెప్తే మాట వింటాయి, యజమాని చెప్తే వింటాయి. మావటివాడి దెబ్బకి అంకుశం దెబ్బకి ఏనుగు లొంగినట్టుగా పరమాత్మ యొక్క శిక్షణలో, పరమాత్మ యొక్క సన్నిధిలో ఇంద్రియాలు కూడా అలా అణగి ఉంటాయి. అలాంటి పరమాత్మ యొక్క దివ్య సన్నిధానాన్ని మనందరము పొందుదుముగాక అని మనవి చేస్తూ, మరి అటువంటి దుష్టుడికి కాస్త ఒక మాట రూపంగా చెప్పి వసుదేవుడు మనస్సులో పరమాత్మే నిలబెట్టుకుంటాడు మాట, నిలబెట్టుకునేవాడు ఆయన ఉండగా ఆలోచన నాకెందుకు, ఇది వసుదేవుడి యొక్క దృష్టి అండి, నిలబెట్టుకోవలసింది అతడు, నాదేముంది కాబట్టి నేను శరణాగతి చేస్తాను అని పరమాత్మ మాటకి తల ఉంచాడు. కంసుడి దగ్గర మాట చెప్పాడు, తర్వాత ప్రయత్నాన్ని ప్రారంభం చేయడానికి ఉద్యుక్తుడవుతున్నాడని మనకు భాగవత కథామృతంలో 3వ రోజు కార్యక్రమాన్ని ముగించి గురుదేవులు చక్కగా మనకు ప్రయాణం చేయిస్తున్నారు. మరలా తరువాత కార్యక్రమానికి మనం రేపటి రోజున ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దామని మనవి చేస్తూ ఇప్పటి ఈరోజు కార్యక్రమానికి స్వస్తి చెప్పుకుందాం. ఓం సహనాభవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ వాసుదేవ, జై సద్గురుదేవ.